ನಮಃಸಭಾಭ್ಯ ಸಭಾಪತಿಭ್ಯಶ್ಚ ವೋ ನಮೋ ನಮಃ. ಗಜಾನನಂ ಭೂತಗಣಾಧಿಸೇವಿತಂ ಕಪಿತ್ಥ ಜಂಬೂಫಲಸಾರಭಕ್ಷಣಂ ಉಮಾಸುತಂ ಶೋಕವಿನಾಶಕಾರಣಂ ನಮಾಮಿ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾದ ಪಂಕಜಂ. ಶರದಿಂದು ವಿಕಾಸ ಮಂದಹಾಸಾಂ ಸ್ಫುರದಿಂದೀವರಲೋಚನಾಭಿರಾಮಾಂ ಅರವಿಂದ ಸಮಾನ ಸುಂದರಾಶ್ಯಾಂ ಅರವಿಂದಾಸನ ಸುಂದರೀಮುಪಾಸೇ ಮುಕ್ತಾವಿದ್ರುಮಹೇಮನೀಲಧವಳಚ್ಛಾಯೈಃ ಮುಖೈಃ ತ್ರಯಕ್ಷಣೈಃ ಯುಕ್ತಾಮಿಂದು ನಿಬದ್ಧರತ್ನಮಕುಟಾಂ ತತ್ವಾರ್ಧವರ್ಣಾತ್ಮಿಕಾಂ ಗಾಯತ್ರೀಂ ವರದಾಭಯಾಂಕುಶಿಗಶಾ ಶುಭ್ರಂ ಕಪಾಲಂ ಗದಾಂ ಶಂಖಂ ಚಕ್ರಮಧಾರವಿಂದಯುಗಳಂ ಹಸ್ತೈರ್ವಹಂತೀಂ ಭಜೇ. ಸುವಕ್ಷೋಜಕುಂಭಾಂ ಸುಧಾಪೂರ್ಣಕುಂಭಾಂ ಪ್ರಸಾದಾವಲಂಬಾಂ ಪ್ರಪುಣ್ಯಾವಲಂಬಾಂ ಸದಾಸೇಂದುಬಿಂಬಾಂ ಸದಾನೋಷ್ಠಬಿಂಬಾಂ ಭಜೇ ಶಾರದಾಂಬಾಂ ಅಜಸ್ರಂ ಮದಂಬಾಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಸದಾತ್ಮಧ್ಯಾನನಿರತಂ ವಿಷಯೇಭ್ಯಃ ಪರಾಂಗಮುಖಂ ನೌಮಿ ಶಾಸ್ತ್ರೇಷು ನಿಷ್ಣಾತಂ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿಂ. ಶ್ರೀಮದ್ ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀಯ ಮಹಾಸ್ವಾಮಿ ಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಸ್ಕೃತ್ಯ, ಗುರುಪರಂಪರಾಂ ನಮಸ್ಕೃತ್ಯ, ಅಸ್ಮಿನ್ ಸ್ಥಳೇ ದಿವ್ಯಕ್ಷೇತ್ರ ನಿವಾಸಿನಃ ಸಮಸ್ತ ದೇವತಾಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಮಾಲಾಂ ಕುಂಡೀಂಚನಮರುಂ ಸೂಲಂ ಶಂಖಂ ಸುದರ್ಶನಂ ದಧಾನಂ ಭಕ್ತವರದಂ ದತ್ತಾತ್ರೇಯಂ ನಮಾಮ್ಯಹಂ. ಸುಧಾಸಿಂಧೋರ್ಮಧ್ಯೆ ಸುರಬಿಟಪಿ ವಾಟೀ ಪರಿವೃತೇ ಮಣಿದ್ವೀಪೇ ನೀಪೋಪವನವತಿ ಚಿಂತಾಮಣಿಗೃಹೇ ಶಿವಾಕಾರೇ ಮಂಚೇ ಪರಮಶಿವ ಪರ್ಯಂಕನಿಲಯಾಂ ಭಜಂತಿ ತ್ವಾಂ ಧನ್ಯಾಃ ಕದ್ಜನ ಚಿದಾನಂದಲಹರಿ. ಶ್ರೀಮದ್ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಃ ಸಭಾಯೈ ನಮಃ. ಸಮಸ್ತ ಭಕ್ತ ಮಹಾಶೀಲಕು ಅಸಂಖ್ಯಾಕ ವಂದನ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ಶ್ರೀಮದ್ ಗುರುಚರಣಾರವಿಂದ ನಮಸ್ಕಾರం ಚೇಸ್ಕೊಂಡು ಈ ರೋಜು ನಿಂಚ ಇಕ್ಕಡ ದೇವಿ ಭಾಗವತ ಪ್ರವಚನಾಲು ಏರ್ಪಾಡು ಚೇసినటువంటి ధర్మాధికారి గారికి హరిప్రసాద్ గారికి శ్రోతలుగా వచ్చిన మీ అందరికీ గురువాజ్ఞగా భావించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ప్రవచనాలు ప్రారంభం చేయడానికి అనుజ్ఞ ప్రసాదిస్తున్నాను. సభకి అధ్యక్షుడు పరమాత్మే స్వామివారే. లోగడ 2013 మార్చి 12 ఇదే సభలో నాకు స్వామివారు ఆశీర్వాదం చేసి సువర్ణ ముద్రిక ఇచ్చి ఆశీర్వదించారు. హరిప్రసాద్ గారే ఆ కార్యక్రమంలో ఉండి శాలువాది సత్కారం చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పౌరాణిక విద్వత్ సమ్మేళనం జరిగింది మల్లాది వారిది. అప్పుడు 3 రోజుల్లో నేను ఒకరోజు ఒక ప్రవచనం చేయడం జరిగింది. ఇది 3వ సారి ఈ ప్రాంగణానికి రావడం. చక్కగా వారు ధార్మిక విషయాలు చాలా చేస్తున్నారని మా పుస్తకాల ద్వారా ప్రచురణ ద్వారా తెలిసింది నాకు. ధర్మం కాపాడేటువంటి బాధ్యత పరమాత్మ తరం వాదం కొద్ది ఒకరికి అందిస్తూ ఉంటుందండి. అంటే ధర్మం నశించదు ఎప్పుడు కూడా. ఎవరు చేస్తారని అనుకోవడానికి వీళ్ళు ఎవరో ఒకళ్ళు హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకా ధర్మ ఆచరించే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ధర్మం ఎప్పుడూ నశించదు. ఇది భారతీయ సంస్కృతి. అటువంటి పరమాత్మే తను ప్రేరణ చేస్తాడు, బాబు నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని కోసం నియమపడ్డావని చెప్పేసని. అట్లాగా గురు పరంపరతో ప్రారంభిస్తే శంకరాచార్య గారు ఇప్పటిదాకా ఉండే 37వ స్వామివారి దాకా అవిచ్ఛిన్న గురు పరంపర ప్రాప్త అని ఇందాక చెప్పారు. ఇటువంటి విచ్ఛిన్నం లేకుండా ఈ శారదాదేవి యొక్క శృంగేరి పీఠం మోహనత స్థాయిలో ఉంది. ముఖ్యంగా భారతీతీర్థ మహాస్వామి వారు వచ్చిన తర్వాత వారి విజయయాత్ర సందర్భంగా ఆంధ్రదేశం విశేషంగా పర్యటించి ఎన్నో దేవస్థానాలకి చేయూతనిచ్చి కుంభాభిషేకాలు చేసి కొన్ని సంస్థానంలోకి తీసుకుని వేదశాస్త్ర పురాణ ఇతిహాస పండితుల్ని సత్కారం చేసి యజ్ఞాధికతులన్నీ చేశారు. అదృష్టశాత్తు వారు ఆంధ్రుడే అవ్వడం, గుంటూరు జిల్లా వారు కావడం, వారి తర్వాత ధీశేఖర భారతీ స్వామివారు పూర్వాశ్రమం తండ్రి గారికి వారికి నేను బాగా తెలుసు. నాకు అంటే ఆశ్చర్యం ఏంటంటే వారి కుటుంబానికి నేను జ్యోతిష్కుని ఒక విధంగా చెప్పాలంటే ఆ విధంగా ఆయన ఇప్పుడు పీఠాధిపతి, ఆయన గుంటూరు జిల్లా వాసి అవ్వడం చేత ఇంకో విశేషం. అవిద్యారణ్య కాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భయే. విద్యారణ్య స్వామి వారితో ప్రారంభిస్తే కన్నడ సింహాసన స్థాపకాచార్య అని బిరుదు అప్పటి నుంచి ప్రారంభమైన శృంగేరి పీఠానికి. మఠంగా ఉన్నటువంటి శృంగేరి సంస్థానంగా మారింది విద్యారణ్య స్వామి వారి తర్వాత. విద్యారణ్యుల వారు అత్రాంతరే సురుచరేకశిలా నగర్యాం గురువంశ కావ్యంలో ఉంది. ఏకశిలా నగరం నుంచి ఇద్దరు సోదరులు శృంగేరి వెళ్ళిపోయారు. వారిలో విద్యారణ్య స్వామి వారు ఒక ఆయన. అసంఖ్యాకమైన స్తోత్రాలు భాష్యాలు రచించి మనకు అందించారు విద్యారణ్య స్వామివారు. విద్యారణ్య భాష్యం లేకపోతే వేదాధ్యయనం చేసినటువంటి తర్వాత భాష్యం ఎవరికి అర్థమై ఉండేది కాదు. అటువంటి విద్యారణ్య స్వామివారు తెలుగువారు, భరతమహాస్వామివారు తెలుగువారు, విశ్వేశ్వర భారతీ స్వామివారు తెలుగువారు, నృసింహభారతి మహాస్వామివారు తెలుగువారు. సో తెలుగుదేశానికి శృంగేరి పీఠానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇక గుంటూరు పట్టణం అస్మిన్ నగర్యాం, ఈ నగరంలో చాలామంది మహాపండితులు ఉద్భవించారండి. శ్రీ విద్యా సాంప్రదాయానికి ఈ నగరం చాలా గొప్పది. కవులు, పండితులు, గాయకులు, నటులు, ఉపాసకులు, పండితులు, వేద పండితులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఈ నగరాన్ని సుశోభనం చేశారు. ముఖ్యంగా కళ్యాణ భారతీ సాంప్రదాయం తర్వాత ఇంకా మహాకవులైనటువంటి వారు, యతీశ్వరులైన వాళ్ళు ఈ ఊరు నుంచి ఉన్నారు. అంటే ఈ నగరంలో దేవీ పీఠములు, దేవీ ఉపాసకులు, దేవీ ఆరాధన తత్పరులు చాలామంది ఉన్నారు. అలాంటి గుంటూరులో ప్రవచనం చెప్పడం అంటే సాహసంతో కూడిన పని. అయినా గురు కటాక్షం చేత మీ ముందు యథాశక్తి మీకు మనవి చేస్తాను. నా పేరు విఠాల వెంకట్రామ శాస్త్రి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అనే గ్రామం అనే పట్టణం. నేను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. జ్యోతిష ముహూర్త ప్రశ్న వాస్తు శాస్త్రములు అధ్యయనం చేసి పూర్ణ దీక్ష స్వీకరించి నిత్యము శ్రీచక్రార్చన, చండీ మహావిద్య పారాయణలు అవి చేస్తూ అమ్మవారి సేవకు అంకితమైన 40 సంవత్సరాలుగా, ఇది 46 సంవత్సరాల నుంచి ప్రవచనాలు చేస్తున్నాను నేను 46 సంవత్సరాల నుంచి. కానీ దూరదర్శనం అలాంటి వాటి దోగి నేను పోలేదండి, సభలో మాత్రం మాట్లాడమే. సత్యానంద శివ నృసింహభారతీ స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు, భారతీర్థ మహాస్వామివారు, వీరందరి యొక్క అనుగ్రహ ఆశీస్సులు స్వప్నగతంగా కొందరివి, ప్రత్యక్షంగా కొందరివి నాకు లభించడం నా విశేషం అన్నమాట అండి. ముఖ్యంగా అభినవ విద్యాతీర్థ స్వామి 70వ సంవత్సరంలో నన్ను బాగా ఆశీర్వదించారు. 40 అంటే 46 సంవత్సరాలైంది ఇప్పటికీ. వారి అనుగ్రహం వల్ల మీ ముందు ఈ ప్రవచన చెప్పడానికి సాహసిస్తున్నాను. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. దేవీ భాగవతం, అందరికీ కూడా భాగవతం అంటే బాగా తెలుసు, కృష్ణ చరిత్ర కాబట్టి. భక్త్యా భాగవతం జ్ఞేయం అని చెప్పేసి భాగవతాన్ని విశేషంగా చెప్పిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. భాగవతం కంట విలక్షణమైనటువంటిది దేవీ భాగవతం అండి. ఈ దేవీ భాగవతం 12 స్కంధాలు తోకునేటువంటి గ్రంథం. భాగవతం కేవలం కృష్ణ కథామృతం మాత్రమే. ఇది దేవీపరంగా ఉండే భాగవతం. భగవతస్య భగవంతుల చరిత్ర భాగవతం, భాగవతుల చరిత్ర భాగవతం, దేవీ భాగవతుల చరిత్రం దేవీ భాగవతం అండి. సో కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ దశమస్కంధంలో వర్ణించినట్లు ఈ దేవీ భాగవతంలో ఆద్యంతము కూడా అమ్మవారి యొక్క వర్ణన ఉంటుంది. కొంచెం క్లిష్టమైన అంశం అని చేత దీని జోలికి తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారు. లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరు ఈ ఉర్విన్ సద్విజశ్రేయమే అన్నాడు పోతన గారు భాగవతాన్ని రాస్తూను. అని దేవి భాగవతం దగ్గర వచ్చేటప్పటికీ ఆంధ్రదేశంలో 1770వ సంవత్సరంలో వాసిరెడ్డి వారి సంస్థానంలో ములుగు పాపయారాధ్యుల వారు ఉండేవారు అమరావతి పట్టణంలో. ఆ ములుగు పాపయారాధ్యుల వారు దేవీ భాగవతాన్ని అనువాదం చేశారండి. కష్టమైన గ్రంథం అది. తరువాత దాసు శ్రీరాములు గారు అనువాదం చేశారు, దాసు శ్రీరాములు గారు. తరువాత తిరుపతి వెంకటకవులు అనువాదం చేశారు. నా చిన్నప్పుడు యామజాల పద్మనాభ శాస్త్రి గారు ఆంధ్రపత్రికలో రోజు ఒక శ్లోకం రాస్తూ ఉండేవారు పొద్దున్నప్పుడు ఒక మూల. ఈ విధంగా భాగవతాన్ని ఈ ముగ్గురు విశేషంగా కృషి చేశారు. ఈ మధ్యకాలంలో బాగా అనువాదంలో వచ్చినటువంటి గ్రంథాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. కానీ భాగవతానికి తెలుగు భాగవతం చెప్పడం ఎంత అందమో, దేవి భాగవతానికి సంస్కృతం మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్లమైన అంశం కాబట్టి అదే ముందుకు వస్తుంది. అలాంటి దేవి భాగవతాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాతు. చైతన్య స్వరూపుడైన పరమేశ్వరి మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. చైతన్యం అంటే ఏమిటి? తండ్రి గారేమో ఫీజు కట్టారు, తాతగారేమో ఆస్తిపాస్తులు ఇచ్చారు, కానీ ఆకలేసింది అమ్మా అని అంటాం. కాలికి ముళ్ళుగుచ్చుకుంది అమ్మా అంటాం. కనుక మాతృదేవోభవ, ఉపనిషద్వాక్యం తల్లిని మాత్రమే మనం సేవిస్తూ ఉంటామన్నమాట అండి. అలాంటి మాతృసేవన ఏదైతే ఉందో అదే దేవీతత్వం. అనగా భగవత్పాద శంకరులు అద్వైత వేదాంత ప్రతిష్టాపన చేసిన మహానుభావులు అయ్యుండి కూడా తమ పీఠ పరంపరలో శ్రీ విద్యా సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారండి. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఒక శ్లోకం ఉంది, చరమే జన్మని యథా శ్రీ విద్యోపాసకో భవేతు. జన్మల యొక్క ఆఖరి భావన జన్మలో మాత్రమే శ్రీ విద్యోపాసకుడు అవుతాటండి. అంత మాత్రాన్ని సరిగ్గా ఉపాసన చేయకపోతే ఆఖరి జన్మ అనుకోవడానికి వీరలేదు. ఆఖరి జన్మలో శ్రీ విద్యోపాసకు వస్తుంది. సో స్త్రీ విద్య అంటే ఏమిటి? నెక్స్ట్, చాలామంది స్త్రీ విద్యను పలుకుతుంటారని తప్పది. శ్రీ షకార రేఫ ఈకారం శ్రీ విద్య అంటే మోక్షైక హేతు విద్య శ్రీ విద్య ఈవన సంశయ. మోక్ష విద్యే శ్రీ విద్య అనగా. సో వేదములు, స్మృతులు, శృతి స్మృతులు రెండు కూడా కఠినమైన భాషల్లో ఉన్నాయండి. వేదవాంగ్మయం ఏదైతే ఉందో కఠినంగా ఉంటుంది, అది అర్థం కాదో పట్టాను. అలాగే శృతి అంటే చెవి ద్వారా వినేదిగా శృతి అయింది, స్మృతి అంటే తటస్థంగా జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. ఈ స్మృతికారులు చాలామంది ఉన్నారు. సో శృతి స్మృతులు తరువాత వేదం యొక్క తాత్పర్యాన్ని పురాణాల్లో వర్ణించారు భగవత్పాద వ్యాసుల వారు. పురాణంలో సంస్కృత వాంగ్మయంలో సాహిత్య రూపంలో ఉంటుంది కాబట్టి, కానీ ఆ సంస్కృతం కూడా అర్థం చేయాల్సిన శక్తి చాలామందికి లేకపోవడం వల్ల వివిధ భాషల్లో పురాణ వాంగ్మయం కాస్త మీకు అనువాదంలోకి వచ్చింది. పురా అపి నోమేవ దృశ్యతే తస్మాత్ కారణాత్ పురాణము. ఏమిట్రా పురాణం చెప్తున్నాం అని అంటారు. చాలా కాలం క్రితం చెప్పుకున్నది అయినప్పటికీ కొత్తగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని పురాణము అన్నారు. రామాయణ ప్రవచనాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చేసినా కొత్తగా వస్తుంది మళ్ళీ. అది ఎంచేత? వాల్మీకి శిల్పం అటువంటిదండి. అలాగే భాగవతం, ఎన్నిసార్లు భాగవతం చెప్పుకున్నా నిత్యము నూతనంగానే ఉంటుందండి. అలాగే మన ఆర్ష వాంగ్మయానికి ఒక విలువ ఏమిటంటే ఎన్నడూ కూడా పాతది కాదు, కొత్తగా నిత్య నూతనంగా ఉంటుంది. సుమా గంగాశరిలాగా భగవాన్ వేదవ్యాసుడు మన భారతీయ సంస్కృతి చాలా సేవ చేశారండి. అచతుర్వదనో బ్రహ్మ దివాహురపరోహలి అపార లోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆయన లేకుండా ఉండి ఉంటే యాసధర్మం ఏమై ఉండే క్వశ్చన్ వేసుకుంటే ప్రశ్న ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అనమాట అండి. ఒక వ్యక్తి ఇన్ని రచనలు చేశారు అంటే సామాన్యంగా మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక పుస్తకం చదవడానికి చాలా కాలం పడుతుంది, అర్థం చేయడం ఇంకా చాలా కాలం పడుతుందండి. ఆ మహానుభావుడు మరి వేద విభాగం చేశాడు. వేద విభాగ కర్తకు ఎస్త నిశ్వసితో వేదాహ. వేదములన్నీ పూర్వకాలంలో వేదవ్యాస మహర్షి యొక్క బ్రహ్మదేవుడి యొక్క విశ్వాస నిశ్వాస రూపంలో ఉన్నాయటండి. విశ్వాస నిశ్వాస రూపంలో ఉంటే ఎవరికి అర్థమవుతుందండి? కాబట్టి దాన్ని భగవాన్ వేదవ్యాసుడు విభజన చేశాడు. రుక్ యజుహు సామ అథర్వణ వేదములాగా విభజించాడు. మరి నాలుగేనా వేదాలు? అనంతవై వేదాహ అని వేదమే చెప్పిందండి. వేదములు అనంతమైనవి. ఈ అనంతమైన వేదాలలోంచి నాలుగు విభజన చేసి మనకు అందించాడు వ్యాసుడు గారు. దీంట్లో యజుర్వేదంలో మన యొక్క అనుష్ఠాన ప్రక్రియ కర్మకాండ మొత్తం అంతా ఉంది, యజుర్వేదంలోనే ఉంది. నమక చమకాలను పిలువబడేటువంటి రుద్రం యజుర్వేదంలోనే మధ్యలో ఉన్నాయి, 84 పందాల మధ్యలో. అంచేత యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం ఇవన్నీ విభజించి మనకు అందించాడు. అంతతో ఊరుకున్నాడండి ఆయన. 108 ఉపనిషత్తులు రచించాడు, ఉపనిషత్తులన్నీ కూడా. అంచేతే వాక్యార్థస్య విచారతాం శ్రీశిరస్పక్ష శ్రమ ఆశ్రయతాం ఆచార్యస్వామి వారు చెప్పారు. శ్రీశిరస్సు ఉపనిషత్తు అండి, ఉపనిషత్తు యొక్క పక్షాన్ని ఆశ్రయించండి అని. ఉపనిషత్తులు 108 ఉన్నాయండి. వాటిలో ఉపాసనాపరంగా ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. వేదాంత విషయంలో ఉపనిషత్తులు 10 ఉన్నాయి. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూ చతిత్రి ఐదరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం దశ. వీటికి శంకరాచార్య వారు భాష్యం రాశారు, ఉపనిషత్తులు రాశారు, భాగవతం రచించారండి. తర్వాత మనందరికీ తెలిసిన భారతం 150 శ్లోకాలు భారతాన్ని రాశాడు. ప్రపంచ వాంగ్మయంలో భారతం అంత పెద్ద గ్రంథం ఇంకెక్కడా లేదండి ప్రపంచ వాంగ్మయంలో. ఆ తరువాత దేవి భాగవతం రచించారు వ్యాసుల వారు, రచించి మనకందరికీ అందించారు. మరి వారి రుణం మనం తీర్చుకోవాలంటే వాటిని అధ్యయనం చేయాలి తప్ప, లేకపోతే రుణం తీరదండి. పుస్తకస్థాచయావి పుస్తకాలు బాగా ఉన్నాయి కానీ చదవకపోతే ఎట్లాగా? అటువంటి దేవి భాగవతానికి ప్రాతిపదిక ఏమిటి, సిద్ధాంతం ఏమిటి? రామాయణంలో ప్రాతిపదిక రామచంద్రమూర్తి వారు, భాగవతంలో ప్రాతిపదిక కృష్ణ పరమాత్మ, దేవి భాగవతంలో ఉపాస్య దేవత లలితా పరమేశ్వరి. ఈవేళ మనకి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో అమ్మవారిని అనేక రూపాల్లో మనం కొలుస్తూ ఉంటామండి. తమిళనాడు వాళ్ళు అమ్మన్ కోయిల్ అని వాళ్ళు పిలుస్తారు, ఉత్తర దేశంలో అంబాజీ అని పిలుస్తారు, ఏదైనా ఒకటే పేరు. మనం విభిన్న పేర్లతో మనం పిలుస్తామండి. ఈ ఉపాసనా క్రమాన్ని ఆచార్యస్వామి క్రమబద్ధం చేసేట్టు పెట్టారు. మన మనుష్యంగా మనం చేయడానికి వీల్లేదండి. దానికి ఒక గురు పరంపర ఉంది. ఇందాక శంకరాచార్య పరంపర చదివారు గురుస్తోత్రంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండే గురువులంతా కూడా వారందరూ కూడా మంత్రసిద్ధి పొందిన మహానుభావులే కాదు, తపశ్చక్రవర్తి అని బిరుదు ఉంది వారికి. పరంపర ఏర్పాటు చేశారండి ఆయన. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడుచుకోవాలి ఇది అని చెప్పేసి అని క్రమబద్ధం చేశారు ఆచార్య స్వామి వారు. ఆ క్రమబద్ధం చేసినటువంటి పద్ధతినే ఈనాటి దాకా శృంగేరి పీఠ పరంపరలో అన్ని మఠాల్లోనూ వారు అనుసరిస్తున్నారు. కనుక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట ఇది, ఈ దేవి ఉపాసన అన్నది. కనుక ఆ ఉపాసనా క్రమం ఏమిటి, దాంట్లో ఉండే విషయాలు ఏమిటి, యథాశక్తి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానండి. సరే, మహర్షులైన అందరూ కలిసి కూర్చుని, అయ్యా ఏమిటి మన కలియుగం వచ్చేస్తోంది, ఎలాగా కలియుగంలో అన్ని కష్టాలే, నిర్వీర్యా పృథివీ నిరోషధిరస నీచా మహత్వంగత భూపాలా నిజ కర్మధర్మరహిత విప్రా కుమార్గేరత భార్యా భర్త విరోధిని పరహత పుత్రా పితుద్వేష హా కష్టం ఖలు కలియుగే హే నరాహ మృతాస్తే ధన్యాహ అన్నారు వ్యాస మహర్షి వారు భవిష్యోత్తర పురాణంలో. నిర్వీర్యా పృథివీ, భూమి నిస్సారం అయిపోయిందండి, 100 ఎకరాలు 100 బస్తాలు పండే భూమి కాస్త తగ్గిపోతోంది. నిరోషధి రస, ఔషధుల్లో రోగం తగ్గించే గుణం తగ్గిపోతోంది. నీచ మహత్వంగత, ఇది గట్టిగా అనకూడదు, సామాన్యులకు ఉపవాళ్ళు అయిపోతున్నారండి. భూపాలా నిజ కర్మ ధర్మరహిత, పరిపాలకులు తమ పని తాము చేయకుండా వేరే పనిలో ఉన్నారండి. అలాగా కలియుగ లక్షణాలు, హా కష్టం కలు కలియుగే అన్నాడు ఆచార్య స్వామి వేదవ్యాసుడు. దానికి ఏం చేయాలి? సత్యనావర్తనం మీరు చేసుకుంటారు చాలామంది, అందులో మొట్టమొదటి శ్లోకం ఇదే, కలియుగంలో మానవులు ఎలా తరింపజేయాలి, మనం ఎలా తరింపజేయాలని మహర్షులంతా ఆలోచించారండి. అంటే మనకు మార్గాన్ని ఏర్పాటు చేశారు, అటువంటి మార్గంలో అనేక పురాణాలు రచించి మనకు అందించారు మాట్లాడండి. సూతౌ వాచ మహాభాగ సన్యోసి పురుషభ యథాద్వయ సమ్యక్ పురాణం సంహితా శుభ. గురువు శిష్యుడు ఇది పరంపర అండి. వ్యాసుల వారు గురువు, అంచేతే యతీశ్వరులు ఏ సాంప్రదాయం వారైనా శైవం వైష్ణవం శాక్తం అనే భేదం లేకుండా ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస పూర్ణిమ చేస్తారు, వ్యాసభగవాన్ని పూజిస్తారు. ఎంచేతంటే ఆయన యతీశ్వరుడు కాదు, వ్యాస మహర్షి, సన్యాసి కాదు, కానీ ఎందుకు పూజ చేస్తారు ఆయన్ని, ఈ వాంగ్మయం అంతా ఆయనకు మనకు అందించారు కాబట్టి ఆయన, అంటే వ్యాస పూజ చేస్తారు అందరూ కూడా. అన్ని సాంప్రదాయాల వాళ్ళు వ్యాస పూజ చేస్తారు, శైవం వైష్ణవం శాక్తేయం మాధవం అందరూ కూడా. సో వ్యాసుడు మొట్టమొదటి వాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత కలియుగంలో మనకి 8వ శతాబ్దంలో భగవత్పాద శంకరులు ఆ అమ్మవారి ఆర్యాంబాసవర్లకి కాలడి క్షేత్రంలో ఉద్భవించి అష్టవర్షీయ చతుర్వేది, 8వ సంవత్సరానికల్లా 4 వేదాలు పూర్తయ్యాయి. ద్వాదశే సర్వశాస్త్రవిత్, 12 సంవత్సరాలు సర్వశాస్త్రాలు పూర్తయిపోయాయి. 16 సంవత్సరాలకు అన్నీ పూర్తయిపోయి ఆధ్యాయం తీరిపోయిందండి ఆయనకి. వ్యాసవారు ప్రత్యక్షమయ్యారు కాశీక్షేత్రంలో, ప్రత్యక్షమయ్యిన ఆయన, నువ్వు రచించిన రచనల్ని ప్రచారం చేయాలి, నువ్వు ముడి పదార్థం తయారు చేసావు ఇంట్లో పెట్టుకుంటుంటే ఎలా అమ్ముడవుతుంది, అది దానికి మార్కెటింగ్ టెక్నిక్ కావాలి, దాన్ని బజార్లోకి పంపించాలి, అప్పుడే నీ శ్రమ దగ్గర ఫలితం దక్కుతుంది, కనుక నీకు ఇంకో 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అని ఆయన ఎక్స్టెండ్ చేశారండి. జ్యోతిష్శాస్త్రీత్యా 32 వత్సరాత్ పూర్వమే అల్పాయుర్దాయ, 32 సంవత్సరాల దాకా అల్పాయుర్దాయం, 32 ఏళ్ళకి ఆయన సమాధి పొందేశారు శంకరాచార్య వారు. ఈ 16 సంవత్సరాల్లో చతురామనాయ పీఠాలని స్థాపించారు. చెప్పేసి ఊరుకుంటే ఎవరికి అర్థం కాదు కదండి. అందువల్ల 4 ఆమనాయ పీఠాలను స్థాపించారు. ఆమనాయం అంటే వేదం అని అర్థం అండి. తజుర్వేద స్థిర, యజుర్వేదం శిరోభూతంగా ఉంది కాబట్టి శృంగేరి క్షేత్రంలో సురేశ్వరాచార్యులు వారిని పెట్టి ఆ శృంగేరి శారదామని ప్రతిష్టాపన చేశారండి ఆచార్య స్వామి వారు. తూర్పు సముద్రంలో చక్కగా గోవర్ధన పీఠంలో పూరి క్షేత్రంలో ఒక పీఠం పెట్టారు. ద్వారక కృష్ణ పరమాత్మ క్షేత్రం ద్వారకలో ఒక పీఠం పెట్టారు. ఉత్తరాది బదరీ క్షేత్రంలో ఒక పీఠం పెట్టారు. సో 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించి ఒక శాసనం చేశారు. మత్ శిష్య మత్ సమాన, నా శిష్యుడు నాతో సమానం సుమా, కాబట్టి మీరు ఏ గౌరవం అయితే నాకు ఇచ్చారో ఆ గౌరవం మా శిష్యులకు కూడా ఇవ్వండి, వాళ్ళని కూడా ఆదరించండి అని వారు ఆమ్నాయ శాసనం, ఒక శాసనం ఉంది దానికి. శిష్యుడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అతనికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాంటి వాడు శిష్యుడు అనే విషయాన్నింటినీ కూడా ఆమ్నాయ శాసనంలో రచించి ఆయన అందించారు. కాబట్టి ఆయన వేసిన పునాది అనాది కాబట్టి గట్టిగా ఉంది ఈ ఏడాది దాకా కూడా. క్రమశిక్షణ ఏమాత్రమూ తప్పరు శృంగేరి పీఠంలోనేటువంటి ఆచార్య స్వామి వారు కానీ, ఆ యొక్క ఆ శృంగేరి పీఠంలో అర్చన చేసే అర్చక స్వామి వారు కానీ, ధర్మాధికారులు కానీ ఎవరైనా సరే ఒక శాసనం ఉంటుంది స్వామివారి దగ్గర నుంచి, ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారండి. సో మనకి ఈ మధ్యన చాలామంది నైమిషారణ్యం పెడుతున్నారు, కొత్తగా యాత్రల్లో చేర్చారు దాన్ని తీసుకెళ్ళి. ఈ నైమిషారణ్యంలోనే శుభకాధన సుత మహర్షి వారిని అర్థించి పురాణాలని విన్నారండి. 4 వేదాలకి 4 భాగాలని నాకు శిష్యుడికి అందించి వ్యాసుల వారు ఈ పురాణ వాంగ్మయాన్ని సూత్ర వారికి ఇచ్చారండి. సూత మహాభాగ పురాణం చెప్పయ్యా అని చెప్పేసి అని అంతే సూత్రవారు చెప్పడం శివుడుగా మనుషులు అంతా అడగడం అని మాట్లాడలేదు. అంటే మీకు అడగందే చెప్పకూడదండి, కానీ మా పుస్తకం ఖచ్చితంగా అదేత్తని చెప్పేసని అడగకుండా చెప్పడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు చెప్తుంటారు. అలాగే మీకు భారతీయ సంస్కృతి అంతా కూడా పార్వతీదేవి అడిగిందండి, పరమేశ్వరుడు చెప్పాడండి. ఆ విధంగానే మొత్తం సాంప్రదాయం అంతా వచ్చింది. మీరు వ్రతాలు అవి చూస్తే పార్వతీదేవి అడిగింది, పరమేశ్వరుడు చెప్పాడు, అలా చెప్పుకుంటూ పోయాడండి ఆయన. ఇప్పటిదాకా ఉన్న వ్రతాలన్నీ దేవీముఖంగా వచ్చినవేవన్నీ కూడా, సొంత పెత్తనాలు ఏమీ లేవు. ఈ మధ్యన వచ్చినవన్నా సొంత పెత్తనాలు ఏమో మనకు సరిగ్గా తెలియదు మనకి అని చేద్దాం జరిగి. సో ఈ అంతా అడుగుతున్నారు శివుని కాదు మహర్షులు అంతా అడుగుతున్నారు సూత్రుల వారిని. మహాభాగా ధన్యోస్తు వృషభ ఎదయస్తయా సమ్యక్ పురాణ సంహితం శుభాహ వక్త శ్రోతాచ దుర్లభ. చెప్పేవాడు ఉన్నాడనుకోండి, వినేవాళ్ళు ఉండరండి. వినేవాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, చెప్పేవాడు దొరకడండి. సో ఈ రెండూ దొరకడం అనేది అసాధ్యమైన విషయం. కనుక మేము శ్రోతలం, నువ్వు వక్తవి స్వామి, మా అదృష్టశాత్తు కూడా నువ్వు మాకు దొరికావు. ఎవరంటున్నారండి? శివునికాద మహర్షులు అంతా శివుల వారిని అంటున్నారండి. అష్టాశ పురాణాన్ని కృష్ణేన మునినానఘ ఖచ్చితాన్ని మది మది దుర్దివ్యాన్ని పడిదాన్ త్వయానఘ. 1, 8, 9 అండి అంకానాం వామదోగతి 9. ఈ 18 సంఖ్యకి జయ అని సంజ్ఞ ఉంది. యజయ జయ అని తిరగేస్తే యజ అవుతుందండి. యజాన ధాతువుకి యజ్ఞం చేయని అర్థమైన మాట అండి. సో 18 పురాణాలు వ్యాసుల వారు రాసి మనకు అందించి ఉపపురాణాలు రాశారు. మళ్ళీ వాటిలో స్కాంధం చాలా పెద్దదండి. స్కాంధ పురాణం ఈ సత్యనామతం స్కాంధ పురాణంలోదే, దాన్ని రేవాఖండం అంటారు. ఇంకాకుండా అవంతిఖండం, కాశీఖండం, ఇంకా ఖండాలు ఉన్నాయి దాంట్లో స్కాంధ పురాణంలో. సో 100 శ్లోకాలు స్కాంధ పురాణం. తర్వాతి బ్రహ్మాండ పురాణం అండి, చాలా పెద్దదండి. అలాగే పద్మం పద్మపురాణం చాలా పెద్దదండి. ఈ దేవి భాగవతం భాగవతం ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ రోజుని చాలామందికి చాలా పురాణాలు తెలియవని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే నేను ప్రారంభించి చెప్తే 9 సంవత్సరాలు చెప్పాను దేవి భాగవతం ఒక వయస్సుల ఇంట్లో, వరంగల్ ఒక వయస్సుల ఇంట్లో గంటన్నర మధ్యాహ్నం వేళ మధ్య టీ బ్రేకు కాఫీ బ్రేక్ పోగా నాకు గంట కూడా మిగలలేదు. నాకు 9 సంవత్సరాలు పట్టింది దేవి భాగవతం చెప్పడానికి, అంటే అడ్డంగులతో సహా తీసి పారేస్తే. సో అన్ని నెలలు వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు ఆ ఊళ్ళో అయినా సరే గంట కేటాయించి విన్నారు వాళ్ళు శ్రద్ధగా. సో 1 గంటకి రోజు మీరు వినడం ప్రారంభిస్తే నిర్విఘ్నంగా నాకు 9 సంవత్సరాలు పట్టింది. అంటే మామూలుగా చలాకిగా చెప్పుకుంటూ పోతే, అదే రోజు 2 అవర్స్ చెప్పని చెప్పడం ప్రారంభిస్తే 1 సంవత్సరం సుమారు పడుతుందని అన్ని పురాణం వినడానికి. అలాగే మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తుంటారు, వారి తాతగారు అలా అన్ని పురాణాలు చెప్పారటండి. ఓ మహానుభావ, నువ్వు అష్టాశ పురాణాలు కూడా విన్నావు, నువ్వు పఠితాని త్వయా అనఘ, నువ్వన్నీ చదివావు. చదివిన తర్వాత 5 లక్షణ యుక్తాని రహస్యాన్ని మానద త్వయా జ్ఞాతాని కథర్వాణి వ్యాసా సత్యవతీ సుత. అష్టాశ పురాణానాం కర్త సత్యవతీ సుత. విషయం మనం చేయాలి. ఈ విషయం అంతా ఉంది, భారతీయ పరమేశ్వర దగ్గర ఉంది. దాని తరగతి రీఆర్గనైజ్ చేశారు ఆయన, తిరిగి మళ్ళీ రాశారు. అష్టాశ పురాణానాం సంస్కర్త సత్యవతీసుత. ఈ భారతీయ సంస్కృతిలో అనాదిగా ఇవన్నీ ఉన్నాయి. మరి రాముల వారు కూడా పురాణం చెప్పించుకునేవాళ్ళు, రామాయణ నిత్యం రాముల వారు, మరి ఆయన ఏం పురాణం విన్నారండి? మహారాజులంతా పూర్వకాలంలో వారి పురోహితులు పురాణం చెప్పించు, వాళ్ళు ఏం పురాణం విన్నారు? అప్పుడు కాలంలో అప్పటికంగా వ్యాసుల వారు లేరు కదండి. అందువల్ల ఈ పురాణ వాంగ్మయం అనాదిగా ఉందన్నమాట. వేదార్థం తెలియాలి అంటే పురాణం తెలియాలి, పురాణ వాంగ్మయం అర్థం దానికి. కనుక వేదంలో ఉదాత్త అనుదాత్త స్వరితం అనే స్వరాలు ఉన్నాయి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చారుణాయ చ నమస్యంగాయ పశుపత ఏ చ నమగ్రాయ చ భీమాయ అని ఒక అనువాకం ఉంది, అష్టమానువాకం. చక్కగా సంగీతంతో పాడుతూ అభిషేకం అయిపోతుంది. మరి మీకు ఏమర్థమైంది దానివల్ల? మనకేమన్నా తెలిసిందా ఆ అనువాకం? మనకేమన్నా తెలిసిందా? నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ, అందుకంటే పెద్దవాడు ఆయనే చిన్నవాడు ఆయనే, నమ సభాభ్య సభాపతిభ్యో నమో నమ, సభ ఆయనే సభాపతి ఆయనే, నమ కులాలేభ్య కర్మారేభ్యో నమో నమ, కుమ్మరి చక్రము ఆయనే కుమ్మరివాడు ఆయనే. ఇట్లా ద్వంద్వభావాలతో ఉండేటువంటి అర్థాలతో కూడిన పదాలు చాలా ఉంటాయి. దానికి వేదార్థం షడంగములు కావాలి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, మీమాంస ఇవన్నీ తెలిస్తే తప్ప వేదార్థం తెలియదండి. కనుక మరి దాని జోలికి పోతే అండి వేసవలు చేస్తారు ఇక్కడ శుభ ఆ సంవత్సరం వేసవలు జరిగాయి. మళ్ళీ వాక్యార్ సభలు జరుగుతున్నాయి, 2 పదాల తారీఖు ఇప్పుడే పేపర్ ఇచ్చారు వారు. వాక్యార్ సభలు చేస్తారు వారు, వాక్యం తీసుకుంటారు, పండితులంతా చెప్తారు. మనకేమర్థమైంది దానివల్ల? ప్రశ్న ఏమిటంటే మనకేమర్థమైంది? కానీ సత్యం వద అనే వాక్యం ఉంది. మీకేమర్థమైంది? నిజం పలకమన్నారు. ఈ ఒక్క వాక్యానికి 1000 శ్లోకాలు రాశాడు హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో. వెయ్యి శ్లోకాల వాక్యం వెయ్యి శ్లోకాలండి, ఒక్క వాక్యం సత్యం వద వెయ్యి శ్లోకాలు పురాణంలో ఉన్నాయండి. అలాంటివి ఈ పురాణ వాంగ్మయం పెంచుకుంటూ పోయారు. ఒకే ఇతివృత్తాన్ని విభిన్న కోణాల్లో ఆవిష్కరించారు వ్యాసుల వారు. దక్షయజ్ఞం ఉంది, దక్షాధ్వరం ఉంది, శివపురాణంలో ఒకలా ఉంది, ఇంకో చోట ఇంకోలాగా ఉంది, వస్తు మాత్రం అదే, వస్తు చెప్పే విధానం మాత్రం వేరుగా ఉందన్నమాట. అది మనం గ్రహించాలి. కనుక పురాణ వాంగ్మయం చాలా పొడుగ్గా పెద్దగా తయారైంది. అదే అంటారు సూత్రవారు, అస్మాకం పుణ్యయోగేన ప్రాప్తం స్వక్షేత్రముత్తమం. మాకు పుణ్యం ఉండడం చేత మేము పుణ్యం చేసుకోవడం వల్ల ఓ సూత మహర్షి మీరు మాకు లభించారు. అది అంటే అస్మాత్ పుణ్య విశేషేణ, మా పుణ్య విశేషంగా మీరు మాకు దొరికారు, లేకపోతే మాకు ఎందుకు దొరుకుతారు మీరు? కనుక దివ్యం విశ్వసనం పుణ్యం కలిదోష వర్జితం. ఎన్ని ఎన్ని కథలు చెప్పండి మీరు, కలిదోష పరణి కలిదోష, ఇదే మాట తప్ప ఇంకేది ఉండదన్నమాట. అయ్యా మా పుణ్య విశేషం చేత మీరు కలిదోష పొగడడం కోసాన్ని, ఈ పుణ్యాన్ని మాకు అందించడం కోసాన్ని పురాణ వాంగ్మయాన్ని మీరు చెప్తారు. మీరు సమాజోయం, ఈ సమాజం ఉందే వీరందరూ కూడా ఎవరండి? శోతుకామోస్తి పుణ్యదాం. వినాలని కూర్చున్నారు కుతూహలంగా వీళ్ళంతా కూడా. సర్వే శ్రోతుకామాహ, వినాలనుకుంటున్నారు. మీరేం చెప్తే అది వినడం చాలా ముఖ్యం అన్నమాట. చెప్పేవాడు కంట వినేవాడు చాలా గొప్పవాడు. చెప్పేవాడు దోషాలు, వినేవాడు పట్టుకోవచ్చండి. చెప్పేవాడు పదాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఏ తప్పు చెప్పాడో చెప్పాలంటే వినేవాళ్లే. కనుకే అంచేది ఆచార్యస్వామి వారు కాళిదాస మహాకవి అన్నాడు, ఆ పరితోషాద్ విదుషామున సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలౌధ వీక్షితానాం ఆత్మన్యమైన ప్రత్యయం చేత. పండితులు మెప్పించడం అంత తేలిక కాదు సుమా, బాగా చదువుకున్నా సరే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి వీల్లేదు, ఎవరో మహానుభావుడు నువ్వు బాగా చెప్పేవరా అనాలి మాట్లాడి. ఇది ఆశ్రవాక్యం ఇది అంచేది కాళిదాస్ ఆ విషయం చెప్పాడు. ఇక్కడ ఏమన్నారన్నమాట ఆయన, అస్మాకం పుణ్యయోగేనా. చివరస్థాలో నుంచుంటే నాలుగు నాలుగు మార్గాలు ఉంటాయి. ఓ మార్గం సినిమాలకి, ఓ మార్గం ఇంకో చోటకి అలా పెడుతుంటుంది, ఓ మార్గం దేవాలయానికి పెడుతుంది. ఆ పుణ్య విశేషం ఉన్నవాడు దేవాలయానికి పెడతాడు, మిగతా వాళ్ళు ఇంకో దారి మాట వెళ్తారు. కనుక పుణ్యయోగం ఉండాలి మనకి, పుణ్యం చేసుకుని ఉండాలి మనం. ఆ పుణ్యయోగేన నువ్వు లభించావు మహాస్వామి మనకి. సమాజం పురాణ సంహితం సూత బృహిత్వం సమాహిత, పురాణ సంహిత వేదంతో సమానం స్వామి. మా నహ అంటే మా అందరికీ చెప్పయ్యా మహానుభావ అన్నారు. అంటే ఈ సమాజం ఎలాంటిదంటే, పూర్వకాలంలో రాత్రి వేళ రైతులంతా కష్టపడి పొలం దొంగ ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి భోంచేసి ఊళ్ళో ఒక ప్లేస్ స్థలం ఉండేదండి. ఆ స్థలంలో కూర్చుని సావిడి సావిడి అంటారు, ఎవరో ఒక ఆయన బ్రాహ్మడు, బాగా చదువుకోకపోయినా బాధ లేదు, ఏదో చెప్తూ ఉండేవాడు, వింటూ ఉండేవారు. కార్తీక మాసంలో తెల్లారకట్ట కార్తీక పురాణం, ఓ పావలా దక్షిణ, ఓ అర్ధ రూపాయ దక్షిణ, అలా ఇస్తే 30 రోజులు అయిన తర్వాత ఏదో వాళ్ళకి సమయం పాకం ఇచ్చేవారు. అట్లా పల్లెటూళ్ళలో ఇంకా ఎప్పటికీ సాంప్రదాయం ఉందండి. కనుక నాయన ఆయన ఏమంటారు వారు, దీర్ఘాయుద్భవ సర్వజ్ఞాత ప్రతివర్జిత. మాకు మాకు పురాణం చెప్పడం కోసమే భగవంతుడు నీకు దీర్ఘాయుధ్యాయం ఇచ్చుగాక. మాకు మాకు పురాణం చెప్పాలంటే నువ్వు బాగుండాలి కాబట్టి నువ్వు దీర్ఘాయుర్భవ, నువ్వు దీర్ఘాయుధ్యాయంగా ఉండు స్వామి అంటున్నారు. వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు భగవంతుణ్ణి. కథయాద్య మహాభాగ పురాణం బ్రహ్మ సంహితం. అద్య ఈరోజు మాకు మహానుభావ ఈ బ్రహ్మ సంహితలని పురాణాన్ని చెప్పు. బ్రహ్మ సంహితము అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటిది అని. ఈ బ్రహ్మజ్ఞానం మాట మనం కొన్ని వేల సార్లు వింటాం. ఈ బ్రహ్మజ్ఞానం అనేది రాదు, వచ్చినట్టు నీకు తెలియదు, తెలిస్తే మనం ఉండం. తత్వం న జానాసి, తత్వం తెలుసుకోలేవు, తెలుసుకుంటే కనిపించవు. ఇంత అంత అబద్ధంగా కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః మిత్. మైథాలజీ అన్నారు ఇంగ్లీష్లో, మైథాలజీ. ఏం లేదంతా మాయే. ఆ తత్వం తెలిసిన మరునాడు మనం ఈ శరీరంతో ఉండం, అన్నీ మర్చిపోయి ఆ పరమాత్మ లీనమైపోతాం. దాన్నే బ్రహ్మతత్వం అన్నారు మాట్లాడండి. శ్రోత్రేంద్రయుత సూత నరా స్వాది విచక్షణ నశ్వన్వంతి పురాణాన్ని వంచిత విధనాహితే. ఎవరైతే ఈ శ్రోత్రియములతోటి ఈ పురాణాన్ని వినరో వాళ్ళంతా విధి చేత వంచింపడిన వాళ్ళు అని అర్థం. విధి వంచిన లెక్క వాళ్ళకి అని అంటాడండి ఆయన. ఎవరు ఆ మహానుభావుడు ఆయన? సో ఈయన రాస్తారు ఇక్కడ ఒక మహానుభావుడు మనకి, ఎవరైతే పురాణ వాంగ్మయాన్ని వినరో వాళ్ళంతా కూడా ఉట్టి ఉహా, వాళ్ళ జీవితంలో ఉహా అని మాట్లాడి. కనుక ఓ మహానుభావ శ్రోత్రియుత యథా జిక్ష్వేంద్రియాఖలాదో షడ్స ప్రతిబద్ధతే. నాలుకకి రుచి కావాలండి, మామూలు రుచి పనికిరాదు, షడ్సోపేతాలు కావాలి. అలా నాలుకకి ఎలా అయితే మీకు షడ్సోపేతాలు కావాలో అలాగే జిష్వేంద్రియానికి కూడా చక్కటి, ఈ శ్రోత్రియానికి కూడా చక్కటి వాక్యాలు కావాలి. యకర్ణాంజలి సంపుటైరహస్యం యక్పిపత్యాదరాత్ వాల్మీకేర్ వదనారవింద గళితం రామాయణాఖ్యం మధు. ఎవరైతే వాల్మీకి నుండి రామాయణ మధుని శ్రోత్రియములనే చెవులతోటి చెవులతో ఆస్వాదిస్తారో వాళ్ళకి జన్మరాహిత్యం అయిపోతుంది సుమా అన్నాడు వాల్మీకి మహర్షి. అటువంటి విషయాన్ని మాకు చెప్పయ్యా మహానుభవ. తదా శ్రోత్రేంద్రియాక్రాదోచుధ్యాసుత, ఈ చెవి ఇచ్చినందుకు పరమాత్మ మంచి మాటలే వినాలి, చెడు మాట వినకూడదు. కనుక ఓ మహానుభావ సూత మహర్షి, ఈ శ్రోత్రేంద్రియానికి ఆహ్లాదం కలిగించు స్వామి అని ప్రార్థిస్తున్నారు వాళ్ళంతా కూడా. అశ్రోత్ర పయనఃకామ ముఖ్యంతి నభోగుణై స కర్ణాయన శృణ్వంతి దేవి అపకర్ణాహం జన అకర్ణాహ. ఎవరైతే చక్కటి విషయాల్ని శ్రోత్రియం ద్వారా వినరో అది చెవులు లేనట్లు లెక్క సుమ. అకర్ణాహ అని వ్యాస మహర్షి ఉపయోగం చేశాడు. అశ్రోత ఫణిన ఫణియ అంటే మంచి వాక్యాలు. కామ ముఖ్యంతి నభోగుణై, ఎవరైతే వినరో ఈ వాక్యాల్ని వాళ్ళందరూ కూడా, తే అకర్ణాహ చెవులు లేనివాడు సుమా అని అన్నాడు. కనుక అత సర్వే ద్విజా సౌమ్య సోదుకామ సమాహిత వర్తంతే నైమిషారణ్యే క్షేత్రగర్భవర్జిత. ఎవరన్నా భయం వేస్తే మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో దాక్కుంటాం వెళ్ళి. కలిభయం వచ్చిన వీళ్ళంతా మేమంతా నైమిషారణ్యంలో దాక్కున్నాం స్వామి, కలి ప్రవహించద్దు అక్కడ. ఎక్కడైతే ధర్మ చర్చ, పురాణ చర్చ, మంచి విషయాలు చర్చింపబడుతుంటాయో కళెక్కడ రాడు. దత్త సంహితలో ఉంది ఈ విషయం. దత్తాత్రేయుడు గురువుగారిని ప్రశ్న ప్రార్థించాడు, ఓ కలి వెళ్ళి కలిగొని అందరూ బాధ పెట్టరా అన్నాడు బ్రహ్మదేవుడు. ఏం బాధ పెడతాను స్వామి, తెల్లవారులేస్తే తిరుపతి వెళ్తున్నారు, కొండకి వెళ్తున్నారు, పురాణాలు వింటున్నారు, వాళ్ళు జోలికి నేను వెళ్ళి వాళ్ళని ఏం బాధ పెట్టగలను అన్నాడు అని ఒక వర్ణాలు చెప్పాడు. ఎవరైతే ఈ లక్షణాలు గలవాళ్ళో వాళ్ళు వెళ్ళి ఆశ్రయించు కలి, నీ యొక్క ప్రభావం చూపించు వాళ్ళ మీద అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే కలి కలి అని రెండు మాటలు మనకు తెలుసు కదా, ఇది అస్తమానం వింటూనే ఉంటాం, కలి వచ్చిందండి అంత మహా కలి, కలి దోషం అండి ఇదంతాను అని అంటుంటాం. కనుక అత సర్వే ద్వియాహ, ఈ పండుగలంతా కూడా సౌమ్య మంచివాళ్ళు వాళ్ళంతా, శ్రోతు కామాహ వినాలే కోరిక గల వాళ్ళు, సమాహిత యు సర్వే పిత్ర సమాహిత స్తోతం ఇచ్చంతి కించిత్ పురాణ విషయం. మీరంతా వినాలని కూర్చున్నారు ఇక్కడ పురాణ విషయాలు. అలాగే నైమిషారణ్య క్షేత్రే కలిభయవర్జిత, కలిభయంతో మేమంతా ఇక్కడ కూర్చున్నాము స్వామి, కాబట్టి నువ్వు మాకందరికీ చెప్పాల్సింది. నువ్వు చెప్పడం వల్ల నీకు ఆయుర్దాయం పెరుగుగాక, నువ్వు పూర్ణాయుర్దాయం కలవాడవుగాక అని ప్రార్థిస్తున్నారు వీళ్ళంతా కూడా. సరే, ఇది ప్రాతిపదిక. అంటే ఇది ఒక్క దేవి భాగవతానికే కాదు, మనకి 12 నెలలు ఉన్నాయి సంవత్సరంలో, చైత్రమాసాద ఆరభ్య ఫాగుణ మాస పర్యంతం ప్రతి నెల ఏకాశి వస్తుంది. కానీ ఉపవాసం ఉంటామా, వచ్చే ఆకాశం చూద్దాంలే. ప్రతీ నెల మహాశివరాత్రి వస్తుంది, ఎల్లుండి 6వ తారీఖు నాడు మహాశివరాత్రి ఒకటి వస్తుంది. ప్రతి నెల అష్టమి వస్తుంది, దుర్గాష్టమి వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. పంచాంగం తిరిగేస్తే రోజు వ్రతం ఉందండి, ఒక పూజ ఉందండి, మన బొక్కసం ఖాళీ అయిపోతుంది అవన్నీ చేయాలంటే. అవన్నీ చేయలేం కాబట్టి భీష్మ ఏకాశి మరి మహాత్మ ఇలాంటి ఏకాశాలు పెద్దవాళ్ళు మన పూజలు చెప్పారు మనకి. కనుక ఆ సంవత్సరం అంతా మనం చేయలేనివి ఓ రోజు చేస్తే సరిపోతుందని పరమాత్మ చెప్పాడు మాట్లాడి. ఉత్కరామంతం శతం వాపి భుంజానం వా గుణాన్వితం హిమూఢానాన్ని పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. ఈ ప్రాక్టీస్ అంతా ఈ యొక్క ఇదంతగా ఎందుకంటేటండి, చనిపోయే టైంలో నీ మనసు పరమాత్మ లగ్నం కావాలి. చనిపోయే టైంలో ఇదంతా ఈ నాటకం నడుస్తోంది, ఉద్యోగం వ్యవహారం వ్యాపారం రాజకీయం చదువు అవి అన్నీ నడుస్తున్నాయి, అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసింది, ఇంక వెళ్ళిపోతున్నాడు, కోమా స్టేజ్లో ఉన్నాడు, సంధికాలంలో ఉన్నాడు, ఏమిటి వాడి పరిస్థితి ఈవేళ? ఇంకా అటాచ్మెంట్తో ఉన్నాడా, సమాజంతో బంధువులతోటి వాళ్ళు తిడుతున్నా సరే ఇంకా అలా ఉన్నాడా, ఏమైనా ఆలోచిస్తున్నాడా అని ఆకర్షణలో పరమాత్మ ఆలోచిస్తాటండి. కనుక ఆ సమయంలో పరమాత్మ ధ్యానం చేయడం కోసాన్ని ఇదంతా సాధన మాత్రమే, సందేహం ఏమాత్రం లేదు దీంట్లో, ఎవరేం చెప్పినా సరే. సో ఈ సాధన ఎప్పుడు దాకా చేయాలండి, అర్హ సంధ్యాముపాసీత. నేను సంధ్యావందనం చేశానండి, కొంచెం బద్ధగా ఉంది, ఈవేళ మానేస్తా, మానడానికి వీల్లేదు. మరి ఈవేళ విషతర్పణ ఎవడు చేస్తాడు, ఉపస్థానమంతం ఎవడు చెప్తాడు, నమస్కారం ఎవడు పెడతాడు? కాబట్టి ఏ రోజుకు ఆ రోజే నిత్యవృతమైంది. సో అధ్యాత్మ విషయంలో నేను అశాశ్వతుణ్ణి అనుకోవాలి. అనిత్యాని శరీరాన్ని నిత్యం సన్నిహితో మృత్యు, క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కనుక కర్తయం ధర్మసంగ్రహం చేయాలి అని శాస్త్రం పదే పదే చెప్పిందండి. ఈ విధంగా ప్రాతిపదికలో వ్యాసుల వారు పురాణం ఎందుకు ప్రారంభించాలో ఎందుకు వినాలో చెప్పడం కోసం ప్రయత్నం చేశారండి. ఇంకా తర్వాత ఈయనకేనా ప్రిపాయన కాలాదిఫలం స్ఫుతం ఇంపార్ట్ ముఖ్యమైన విషయం ఇది. ఏమంటే కాలక్షేపం అవ్వాలంటే చాలా పనులు ఉన్నాయండి. చాలా పనులు చేయొచ్చు ఎవడైనా సరే కాలక్షేపానికి. ఉట్టిపుండి మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, దెబ్బలాడచ్చు, ఇంకేదో ఆడచ్చు, ఇంకేదో ఆడచ్చు, ఇంకేదో చేసుకో సినిమాకి వెళ్ళచ్చు. ఈయనకేనాప్తి బాని కాలాధిఫలం స్మృతం వ్యసనేహ మూర్ఖానాం బుధానం శాస్త్రయంత్రమేహి. మూర్ఖులకి వ్యసనంతో కాలక్షేపం అయిపోతుందండి. ఇంకొక రోజు ప్రారంభిస్తే వాళ్ళు చతుర్ముఖ పురాణం, అది 18 పురాణం పూర్తవుతుంది, అది మాత్రం పురాణం పూర్తి కాదనమాట. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మూర్ఖ మూర్ఖులకి వ్యసనేహి వ్యసనం వల్ల కాలక్షేపం అవుతుందండి. బుధానాం పండితులకి శాస్త్రచింతనై, శాస్త్రచింతన మళ్ళీ అది కూడా అనేక మార్గాలతో ఉంది. శాస్త్రాన్ని విచిత్రాన్ని జల్పవాయుదారిచ పండితులు ఉన్నారు, శాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళ వాదన మీరు వింటూనే ఉంటారు, ప్రతి సంవత్సరం సభలు జరుగుతుంటాయి మీకు. సో ఎవరు మటుకు వాళ్ళు ఏం చేస్తుంటారన్నమాట, తమ అధికులను నిరూపించుకోవాలనుకుంటూ ఉంటారు. మహారాజు పరిపాలించే రోజుల్లో రాజుగారు బహుమతి ఇస్తారు, ఏకైక దుడ్డు కుల పండితానాం, దుడ్డు ద్వయం కుండల పండితానాం. పూర్వకాలం వాక్యం, ఓ కుల పండితుడికి ఒక దుడ్డును, కొనవలసిన పండుగ రెండు దుడ్లు ఇచ్చే, దుడ్డు అంటే 8 రూపాయలు అంట, బహుశా 16 రూపాయలు ఇచ్చేవాట అండి. అది అది వాక్యం, మామూలు వాక్యం, సరదా మాట. ఏమరా ఏమిచ్చారా, ఏకైక దుడ్డు కుల పండితానాం, దుడ్డు ద్వయం కుండల పండితానాం. మా ముత్తాత గారి కాలం నాటి వాక్యం ఇది. జల్ప శాస్త్రాన్ని విచిత్రాన్ని జల్పవాదయుతాని చ, నేనల్లా ఈ మాట వ్యాసుల గారు అన్నారు. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య, మనుస్మృతి వాక్యం అండి ఇది. విద్య వచ్చిందండి, ఎవరైనా దొరుకుతారు నాకు వాదించడానికి, నాతో ఎవరిని వాదిస్తారా అని వాడికి ఊ నాలిక ఊ వాడికి బాధపెడుతుంటుంది. సో విద్యా వివాదాయ ధనం వచ్చింది, ధనం మదాయ వెన్నె మదం కొట్టుకుంటూ ఉంటాడండి. శక్తి పరేషాం పరపీడనాయ, వాడికి పవర్ వచ్చింది, శక్తి వచ్చింది, ఎవరిని బాధపెడదామని చూస్తుంటాడు. ఖలస్య నీచుడికి, సామాన్యుడికి. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ, అదే విద్య మంచివాడికి వచ్చిందనుకోండి దానం చేస్తాడు, జ్ఞానంతో ఉంటాడు. ధనం వచ్చిందనుకోండి దానం చేస్తాడు, రక్షణ వచ్చిందనుకోండి ఇదం రక్షిస్తూ ఉంటాడు. ఇది ఎంత తేడా, చిన్న శ్లోకం, పెద్ద శాస్త్రం చదవక్కర్లా, చిన్న శ్లోకం ఇది, దీంట్లో చెప్పాడు. కనుక దానం చేసినా తరిగిపోయింది ఏమన్నా ఉందా అంటే విద్య మాత్రమేనండి, దెబ్బతి తరిగిపోతుంటుంది. కనుక ఓ మహానుభావ, ఈ శాస్త్రాన్ని విచిత్రాన్ని జలపదానంటే అలా ఉంది. వాదన వాదన పనికిరాదండి. శంకరాచార్యులు వారు చెప్పారు, దుస్తర్కాస్తు విరమ్యతాం శిశపక్ష సమాశ్రీయతాం. భగవత్పాద శంకరులు చెప్పని విషయం భూమండలం మీద ఏ సాహిత్యంలోనూ లేదండి. అవి కూడా పెద్ద పెద్ద వాక్యాలు కావు, చిన్న చిన్న వాక్యాల్లో చెప్పారండి ఆయన. అంటే భారతీర్థ మహాస్వామి వారు ఉపన్యాసాల ఉటంకిస్తూ ఉంటారు, శంకరాచార్యుల వారు ఎల్కేజీ వాడికి చెప్పగలరు, పిహెచ్సి వాడికి కూడా చెప్పగలరు వారి స్వామివారు. నేను కూడా వారితో సంచారంలో వారి ఉపన్యాసాలు వింటూ ఉండడం తద్వారా అలవాటైందన్నమాట. చిన్నవాడికి చెప్పగలరు, పెద్దవాడికి చెప్పగలరు. ఈ చిన్న వాక్యం చూడండి, దుస్తర్కాస్తు విరమ్యతాం, నాయన దుస్తర్కం చేయకు. ఈ అంశం మీద నీకు పరిచయం లేనప్పుడు దుస్తర్కం చేయొద్దు. ఈ అంశంలో నీకు పరిచయం ఉంటే తర్కం ప్రారంభించు. ఇప్పుడు పర్వతో బన్హిమాన్ కొండ మీద నిప్పంటుకుంది, నీకు ఎలా తెలుసురా, ధూమవత్వా పొగొస్తోంది కాబట్టి శాస్త్రం. కానీ ఈయన ఏమంటారు వ్యాసుల వారు, శాస్త్రాన్ని విచిత్రాన్ని జల్పవాయుతానిచ జల్పము వాదము, లేనిపోని మాటలు మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, అసందర్భంగా మాట్లాడడం. రెండోది వాదం, ఉట్టిపుణ్యాన్ని వాదం, యుతానిచ ఇది వాడి వాడు చేసే పని. త్రివిధాని పురాణాన్ని శాస్త్రానివిధానిచ, పురాణాలు 3 రకాలు, శాస్త్రాలు విధంగా ఉన్నాయి, విధాలుగా ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఏదో చెబుతాం అవుతే మంచి పండుగ లేకపోతే మంచి పండుగ కాదు. తర్కం ఉంది, ఎంతసేపు వాదిస్తాడు, వాదించి 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 నీరసం వచ్చేదాకా వాదిస్తాడు, సత్యం మాత్రం తేలదు ఇంకక్కడ. అలాగే వైద్యశాస్త్రం ఉంది, ఓ వైద్యుడు చెప్పిన దాన్ని ఇంకో వైద్యుడు ఖండిస్తాడు, ఇంకో పెద్ద హాస్పిటల్కి పంపంటాడు. అలాగే న్యాయశాస్త్రం ఉంది, ఈ కోర్టు కొట్టేస్తుంది పై కోర్టుకి వెళ్తాడు. సో ఇవన్నీ కూడా విధమైన ఉంటే జల్పములు అన్నీ కూడా వితండాల చలయుక్తాన్ని సర్వమర్మకరాని చ, వితండవాదానికి మూలం శాస్త్ర శాస్త్రాలన్నీ కూడా. ఈ వితండవాదం అంటే ఏంటన్నమాట, ఏ విధంగానూ సబ్జెక్ట్ లేని దాంట్లో సర్వాంశకరాని చ నానార్థవాద యుక్తాన్ని హితమృహంతి చ, నానార్థవాదాలు. ఒక ఆయన దేవుడు ఉన్నాడంటాడు, ఇంకో ఆయన దేవుడు లేదంటాడు, వాడు హేతువాదులు అంటాడు, ఇంకోటి మామూలు వాదులు అంటాడు. ఈ వాదాలు తలవాళ్ళేస్తే మనం రోజు వింటూనే ఉన్నాం. సో మనం పుట్టిన క్రితం శాస్త్రం పుట్టింది, మనం పుట్టిన క్రితం భగతత్వం పుట్టింది, కానీ వాదించడానికి వీల్లేదు. కనుక ఓ సూత మహర్షి, ఓ శివకాళి మహర్షులారా, నానార్థవాదయుక్తాన్ని హేతు మంది భవంతి, హేతువుతో వాదించాలి. హేతుతో కూడిన కొన్ని శాస్త్రాలు ఉంటాయి. సాత్వికం తత్ర వేదాంతం, వేదాంత శాస్త్రం సాత్వికం అండి, వేదాంత శాస్త్రం అధ్యయనం చేశారా మీరు అని అంటారు. వేదాంత శాస్త్రం వేరు, వేదాంతిగా జీవించడం వేరు. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ప్రతి వేదాంత శాస్త్రం కొన్న ప్రతి వాడు వేదాంతిగా జీవించడానికి అవకాశం లేదు, ఉండకపోవచ్చు. ఇంత కుటుంబం గడవాలి కదండి. మరి వేదాంత శాస్త్రం చెప్తోంది ఏమండి, ఆచార్యస్వామి మీరు చాలా పుస్తకాలు రాసేశారు, మాకేమీ తెలియదు, మాకు మేము చదువుకోలేము, మూర్ఖులం మేము, మాకేమైనా ఒక చిన్న వాక్యంలో ఒక వాక్యంలో చెప్తారా మాకు అంటే, ఆయన ఒక్క మాట అన్నారు అంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుర్థం యదుక్తం గ్రంథకోటిభి. అయ్యా మీరు ఒక వాక్యంలో అడిగారు, ఒక శ్లోకంలో అడిగారు మీరు నన్ను, నేను అర్ధ శ్లోకంలో చెబుతాను మీకు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవనాపర, బ్రహ్మ పదార్థం సత్యం అది, జగన్ మిథ్య. ఈ ఆలయం కట్టిన క్రితం ఇక్కడ ఏదో ఖాళీ స్థలం ఉండేది అనుకుంటా బహుశా, దాంట్లో ఏదో వస్తువు ఏదో ఉండేది. అక్కడ దేవాలయం వచ్చి పూజామందిరం అయ్యి ప్రార్థనా స్థలం అయ్యి అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది, అనేక మందికి ఆశ్రయిస్తోంది. కానీ మిథ్య, మిథ్యా జగతిష్టాన మంత్రం లలితా సహస్రంలో మిథ్యా జగత్తును అధిష్ఠించింది ఆ పరమేశ్వరి. అసలు జగత్తే లేకపోతే మిథ్య ఎక్కడిది, మిథ్య లేకపోతే జగత్తు ఎక్కడిది? కనుక మిథ్య ఉంది. అటువంటిది బ్రహ్మసత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ. మహాన్యాసంలో ఏం చెప్పాడండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయం అయితే ఇందులో ఉండే జీవుడే దేవుడు సుమా. సోహం భావేన అహం అనే భావం తీసేసి పూజ చేస్తే పరమాత్మ అనుగ్రహం కలుసుమా అని చెప్పేసి ఆచార్యస్వామి వారు మహాన్యాసం చెప్పిన వాక్యమే. కానీ అన్ని వాక్యాలకు అర్థం ఏంటంటే బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య. అటువంటి విషయాలు సాత్వికం తత్ర వేదాంతం, వేదాంత శాస్త్రం సాత్వికమైనటువంటిదండి. వాళ్ళు ఎవరికి గొడవక్కర్లేదు, ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళు హాయిగా ఆత్మానుసంధానం చేసుకుంటారు. మీమాంస రాయసమ్మతం, మీమాంస శాస్త్రం దాని శారీరక శాస్త్రం అన్నారు కుమారుల భట్టు అని ఉండేవారు శంకరాచార్య వారి దగ్గర. ముందు ఆయనకు ముందు ఆయన కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కుమారుల భట్టు గారు. కర్మ కర్మ కర్మ, శంకరులు మరి జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. కుమారుల భట్టు అన్న ఆయన చూద్దాం అనుకున్నారండి, ఆయన ఒక వాదం చేద్దామని వెళ్ళారు. ఇప్పుడు కుమారుల భట్టు ఏం చేశాడంటే, వేరే మతస్థులకు సాంప్రదాయం తెలుసుకుందామని బౌద్ధ వేషం వేసుకుని ప్రయాగక్షేత్రంలో వాళ్ళ విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఎవరు ఉత్తరమైనా చదివినా, భార్యాభర్తల మధ్యలో కలహం పెట్టడం పెట్టినా, వాళ్ళ పక్కింట్లో దూరినా, ఇంకో విషయం తెలుసుకున్నా, మహాదోషాలు ఇవన్నీ కూడా. కొంతసేపటికి ఆ బౌద్ధ మతస్థులు ఒకడు కనిపెట్టాడు, వీడు మనవాడు కాదు, ఎవడో వచ్చాడు ఫారినర్ వీడని. ఆ ప్రయాగక్షేత్రం కింద తోసేశారు మేడం నుంచి కిందకాయని. తోసేస్తే వేదములే ప్రమాణములైతే నేను బతుకుతాను అనుకున్నట్టండి ఆయన. ఇంత మహాపండితుడు వేదము ప్రమాదం అయితే ఇఫ్ క్లాస్ అంటారు దాన్ని. ఇప్పుడు భగవంతుడే ఉండి ఉంటే అంటే ఉన్నాడు కదా, నువ్వు నమ్ముతున్నావు, మళ్ళీ క్వశ్చన్ ఎక్కడ నాకు అర్థం కాదు. అలా అన్న మూలాన్ని గజేంద్రుడు 1000 సంవత్సరాలు పట్టిందండి. అలా చెక్క సొల చెక్క వేసట కలి మకరి తోడ ఉద్దండ రాత్రు సంధ్యలు సరి వేరుపోయి 1000 సంవత్సరములు ఉన్నాడా లేడా అంది గజేంద్రుడు. 1000 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే 100 ఏళ్ళ వరకు పరమాత్మ ప్రహ్లాదుడు అప్పుడే సాక్షాత్కరించాడు. ఎప్పుడైతే సందేహంతో కింద పడ్డాడో ఓ కన్ను పోయిందండి కుమారుల భట్టుకి. అప్పుడు ఏం చేయమంట, ప్రాశ్చిత్త కాండ ఆచారకాండ రెండు రకాల కాండలు ఉన్నాయండి మనకి. ప్రాశ్చిత్త కాండ చాలా పెద్దదండి, ప్రాశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాడండి ఈయన. దీనికి దానికి ఏం చేశాడు, తుషాగ్ని ప్రవేశం చేశాడు. పొట్టు అని ఉండేది పూర్వకాలంలో, పొట్టిపోయిలు ఉండేవి, పొట్టిపోయిలు. ఈ పొట్టంతా చుట్టూ పేర్చుకుని దాంట్లో మంచు కండలను వేసుకుని, మంచు వేసుకుని కింద అంటించుకున్నాడండి ఆయన. ఒకసారి పొట్టు వేసిస్తే తగడగా మండిపోతుంది, అయిపోతుంది ఆయన పని. అలా సాగకూడదు, పొట్టు వేసుకుని దాని చుట్టూ మంచు వేసుకుని కింద మంటట్టుకున్నాడు. ఆ మంట ఎగద వస్తుంటే బాధ వస్తుంటుంది. ఆ స్థాయిలో ఉండగా శంకర్లు వారి దగ్గరికి వెళ్ళారండి, కుమారుల భట్టు నీ గురించి విన్నానయ్యా, మరి నీతో వాదనకు వచ్చాను నేను అన్నాడే. నేను ఈ సమయంలో ఏం వాదిస్తానని అయిపోయింది నా జీవితం అంతా కూడాను. మా శిష్యుడు ఉన్నాడు మహేష్పతిపురంలో, ఆయన దగ్గర వెళ్ళున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారండి ఆయన. సరే ఆ వాదన అంతా అయిపోయిన తర్వాత ఆయన దాన్ని జయించారు. ఆయనే సురేశ్వరాచార్య వారు అయ్యారు. ఎందుకు చెప్పాను, మీమాంసా శాస్త్రం రాయసంతో కూడినటువంటిది, అస్థి నాస్తి అస్థి నాస్తి, పూర్వమీమాంస ఉత్తర మీమాంస శారీరక శాస్త్రం చాలా పెద్ద అంశం అది. మహానుభావులు మీమాంసా నిపుణులు చాలామంది ఉన్నారు శృంగేరి పీఠంలో నుంచి. సో అది న్యాయం. తామసం న్యాయశాస్త్రం చ, న్యాయశాస్త్రం తామసం. జడ్జి గారు చూడలేదు ఆ సమయంలో జరిగినప్పుడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంతే, ఆయన పాస్ చేసేసాడు, ఆయన కేసు వేసేసాడు అంతే, చెక్ తీర్పు ఇచ్చేశాడు. ఆయన చూడలేదు కదండి ఆయన దాన్ని, చూడండి ఎలా చేస్తారు. సో న్యాయశాస్త్రం తామసం అయినటువంటిది. ఏం చేత ఆయన చెప్పింది ఈయన విన్నారండి, అడ్వకేట్ చెప్పింది ఈయన విన్నారు, ఈ స్టేట్మెంట్ ఈయన సొంత బుధాలనుంచి నిర్ణయం చేశారు, కానీ తామసం. సో వేదాంత శాస్త్రం వేదాంతం సాత్వికం అయితే, మీమాంస రాయసం అయితే, తామసం న్యాయశాస్త్రం హేతువాదహమేంద్రం, హేతువాదంతో కూడినటువంటిది. హేతు నువ్వు చెప్పింది ఈయన వింటాడు, ఆయన చెప్పింది వింటాడు, జడ్జి గారు ఏం చేస్తారన్నమాట, స్టేట్మెంట్ ఇస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడన్నమాట అండి. తథైచ పురాణాంతి గుణాన్ని కథాని కైకహిదాన్ సౌమ్య పంచలక్షమంతి అయ్యా. అలాగే పురాణాలు కూడా త్రిగుణాలు ఉన్నాయి, సాత్వికము రాయసము తామసం, మూడు రకాల పురాణాలు ఉన్నాయి. భాగవతం ఉంది సాత్వికంగా పురాణం అన్నమాట ఉన్నది. అలాగ ఉద్దేశమాత్రేణ తత్ర భాగవతం పుణ్యం పంచమ వేసమితం, భాగవతం వేసమితమైనటువంటిది, వేదంతో కూడినటువంటిది అన్నమాట ఉన్నది భాగవతం. యత్ వైష్ణవానాం సుఖం, వైష్ణవ భక్తులకి మనకు వచ్చేటువంటి భాగవతం అది, ఈ దేవభాగం దేవి భక్తులకు వచ్చేది ఈ దేవి భాగవతం అన్నమాట అండి. ఇది వేసమతమైనటువంటిది, వేదం ఏదైతే చెప్పిందో ఇది ఈ భాగవతంలో ఉంచమా. కైతం యత్వయా పూర్వం సర్వ లక్షణ లక్షిత లక్షణ సంయుతం, కావ్య లక్షణాలు పురాణ లక్షణాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే కావ్య లక్షణాలు అంటే ఏమిటంటే అందం. ఒక వస్తువుని వర్ణించడానికి బాగుంది అని కూడా అండవాడు, మిగతా వాడికంటే బాగుంది అంటాడు. బాగుంది అని వచ్చిందో పోను కదండి. ఆయన శంకరాచార్యుల వారు వామేతరేణ వరదాహస్తముద్రాం, కుడి చెత్త అనొచ్చు కదండి ఆయన అనకుండా, వామేతరేణ వరదాభయస్తముద్రాం లక్ష్మీ సమదేహికరావలంబం, అది రచనా శిల్పం. ఎడంచేయి కాని చేత్తోడు అంటే కుడి చేత్తోటి అభయహస్తం పెట్టావు స్వామి అని. సో రచనా శిల్పం. ఈ రచనా శిల్పంలో శంకరులు పరాకాష్ఠకి వెళ్ళిపోయినాడండి, హయ్యెస్ట్ పిచ్కి అయిపోయినాడు సౌందర్యలహరిలో. అంచేత అటువంటిది అనమాట ఆయన. కనుక నాయన సరలక్షణాలు ఉన్నాయి దాంట్లో. ఉద్దేశమాత్రం యథా కీర్తం పరమాద్భుతం, ఉద్దేశమాత్రంగా చెప్పావు తండ్రి నువ్వు ఈ యొక్క పురాణాన్ని. ఎలాగా దేవి ఆజ్ఞ వల్ల మాత్రమే జరిగింది, తస్యా అనుజ్ఞయా విన గ్రహం విన ప్రచలతి, ఆ పరమేశ్వరి ఆజ్ఞ లేదే గడ్డి పరకు కూడా కలగదండి. ఒక వాక్యం చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. అంచేతే పూర్వకవులు అన్నారు మాట్లాడండి, ఋషీణాం పునరాజ్యానాం వాచం అర్థోను ధావతి, లౌకికానాం హి సాధూనాం అర్థం వాదను వర్తతే. ఈ వాక్యం వేయాలంటే ఏమర్థం వస్తుంది అబ్బా అని ఆలోచన పదం వేస్తాం మనం అక్కడ. ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన వాక్యం వెనకాల అర్థం వెళ్ళిపోతుంది అని మాట్లాడి, అది మహాకవుల యొక్క లక్షణం. సో ఈ యొక్క పురాణం ఏదైతే ఉందో అద్భుతమైన అంశమా. ఇంకా ముక్తిప్రదమ్మ ముక్షాణ ముముక్షూణాం ముముక్షువు అనే పచ్చిక ఉండేది ఇక్కడ దగ్గరలో, లక్ష్మణచంద్ర గారు నడిపించేవారు. ముముక్షువు అంటే విడివడిన వాడు అని అర్థం, దేవుని విడిపోయిన సంసారాన్ని విడిపోయినవాడండి. అంటే పద్మపత్రమివ అంభస, తామరకమైన నీటి బిందు ఎలా ఉంటుందండి, అలా ఉండాలంట జీవితంలో. అది కొంచెం కష్టమైన విషయం, అది వేరే అంశం మళ్ళీ. ముముక్షు అంటే వేదాంత మార్గంలో ఉండి దేనికి అంటబెట్టకుండా ఉండేవాడు ముముక్షు అంటే. ఆ ముముక్షు యొక్క కామదం ధర్మదం తథా ముక్తిప్రదం ముముక్షాణం, కామదం ధర్మదం తథా, మన ఆశ్రవాంగం ఏదైతే ఉందో మోక్షం మోక్షం కోసం ప్రయత్నించే, ముఖముసం నోట్లో కూర్చో భగవంతుని భారం వేయి అని కాకుండా, నువ్వు ఈ జీవితంలో ఏం సాధించాలో లౌకికంగా విషయాలు చెప్పి మరే వేదాంతం చెప్పిందండి శంకరాచార్య వారు. మొట్టమొదట రచన కనకధార స్తోత్రం రచించారండి ఆయన. మొట్టమొదటి కనకధార స్తోత్రం, ఒక స్త్రీ గర్భధర్తంతో బాధపడుతుంటే ఆవిడ కోసం లక్ష్మీదేవిని సాక్షాత్కరింపజేశాడండి ఆయన. అంటే ఈ మానవ సమాజానికి ఏం కావాలి, ధనం కావాలి. మీ స్తోత్రాలు చేసిన తర్వాత చివరి భాగంలో ఫలశ్రుతి ఉంటుంది, ఫలశ్రుతి ఇది చేస్తే ఇలా ఉంటుంది అని. అంటే నీకు లౌకికమైన విషయంలో జ్ఞానం కావాలి ఫస్ట్, తర్వాత ఆధ్యాత్మికం అని చెప్పడం కోసాన్ని ఏం చెప్పారు ఇక్కడ, ముక్తి పదమ్మ ముక్షాణం ముముక్షూణం కామదం ధర్మదం తథా. కామదం కోరిక తీరుస్తుందండి, ధర్మాన్ని రక్షిస్తుందండి. తథా విష్ణవనత అక్షాపురుష పురాణం అత్వమాదరాతు శ్రోత్రకామాది దివ్యం భాగవతం శివం మహానుభావ, వీళ్ళంతా కూడా ఈ భాగవతాన్ని వినాలని చాలా ఆనందంగా కూర్చున్నారయ్యా. పంతు జానాసి సర్వజ్ఞ పౌరాణిం సహితాంకిల కృష్ణోక్తాం గురుభక్తిత్వా త్వమ్యసత్కృతాశ్రయ. కృష్ణ అంటే వ్యాసభాగం, ఇంకో అర్థం ఉందండి. సో వ్యాసభోక్తుడు ఈ భాగవతాన్ని నువ్వు విన్నావు కాబట్టి నువ్వు మాకు చెప్పయ్యా మహానుభావాన్ని, సూత్రవారిని శివుని కాదు మహర్షులంతా ప్రశ్నిస్తున్నారు మాట్లాడండి.
దిక్షుతాం పిబతాం సూతాం ముక్తి నిరకసాచన.
దేవతలంతా కూడా సుఖ తాగారు, అమృతాన్ని తాగారు, అయినా సరే సుఖం లేదు వాళ్ళకి. పిబం భాగవతం సజ్జో నరో ముచ్చే సంకటాతు పిబత భాగవతం రసమాలయం భాగవతంలో రాస్తారండి. హే మహానుభావులారా, హే భూభావికాహ అన్నాడు వ్యాసుల గారు. పిబత భాగవతం రమా రసమాలయం భాగవతం రసమాలయం లాంటిది రండి, అంటే చక్కగా ఆనందంగా ఉంటుంది రండి ఎవరు భాగవతం. హే ముముక్షువులారా వినండి, చక్కగా ఆనందించండి అన్నాడు వ్యాసుల గారు. అక్కడ నరో ముచ్చేయడం సుధాపాని అమరా యథాహ నైవ తృప్తిం సుధాపానిమిత్తం యస్కృత యజ్ఞాశాస్త్రశ. ఏమండి, యజ్ఞం చేస్తున్నాం మనం. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం ఎందుకు చేస్తున్నారండి? ఏదో ఫలితం ఆశించి చేస్తున్నారు. శంకరులు బాగా సూక్ష్మంగా ఆలోచన చేస్తే అన్ని విషయాలు చెప్పారండి. ఆయన ఏమన్నారంటే, వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర విజ్ఞాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతుముక్తయే వివేక చూడమని చెప్పారండి ఆయన. అబ్బా బాగా చెప్పారండి, ఎంత మంచి మాటలు మాట్లాడారండి, ఎంత పండితుడండి. ఇవన్నీ ఎవరి కోసానండి? ముక్తి కోసం. సుమా ముక్తి కోసం కాదు అని చెప్పేశాను. సో ఆచార్యశ్రీ ఏమన్నారండి ఆయన, సుధాపానం చేసిన దేవతలంతా కూడా సహస్రశ యజ్ఞ వేయాది యజ్ఞాలు చేసినప్పటికీ నా శాంతి అధిగచ్చంతి, శాంతిని పొందట్లేదు సుమా. సూత సర్వాత్మన వయం మనవం, మనం ఏం చేస్తున్నామన్నమాట, ఈ భగవతాన్ని వినడం వల్ల మోక్షాన్ని పుణ్యాన్ని పొందుతాం సుమా. మఖానామి ఫలం స్వర్గ స్వర్గ స్వర్గకామ భూతికామ అని చెప్తారు మీకు మంత్రంలో. స్వర్గకామం వచ్చిందండి అంటే స్వర్గాన్ని గడిపారు, ఇక్కడ బాగా అయిపోయింది స్వర్గాన్ని గడిపారు. ఆ స్వర్గంలో ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు. అక్కడ ఇక్కడ ఉన్నే అక్కడ ఏం కర్మకాండ, స్వర్గంలో కర్మకాండ ఏం లేదండి. కర్మకాండ అంతా భూమండలమే. మనం ఆనందించాలి ఎందుకంటే కర్మభూమిలో ఉన్నాం మనం. ఇక్కడ యజ్ఞం చేయొచ్చు, యాగం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. దేవతలంతా ఏం చేయాలని వీళ్ళ మనం ఇచ్చిన పుచ్చుకోవడమే తప్పవాడు. ఈ పుచ్చుకునే హవిస్సు, ఈ హవిస్సు అంటే ఏమిటనమాట, అగ్నిముఖ వైదేవాహ అని వేదం చెప్తోందండి. దేవతలు ఇలా కూర్చుంటారు పొద్దున లేచిన వెంటనే, ఎవడైనా సోమయాగం చేస్తాడా, ఎవడైనా యజ్ఞం చేస్తాడా, ఎవడైనా మనకి ఫలితం ఇస్తాడా అని చూస్తుంటారు వాళ్ళు. అయితే ఏమన్నారు వ్యాసుల గారు తర్వాత, స్వర్గాత్వనం పునః క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. నువ్వు 100 క్వింటాల పుణ్యం చేసుకుని పైకి వెళ్ళావు, 100 క్వింటాల పుణ్యం అయిపోయిన దమ్మని కింద పడిపోతాం అనమాట అండి. కనుక మృతేతి మర్చ్యా, చనిపోదాం కాదు మర్చడం అయినాం, కనుక ఇది కుమార మానవ జన్మ అని తిట్టుకోక్కర్లేదండి. ఇది చాలా మంచి మానవ జన్మ ఇది. కృష్ణ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు అన్నీ చేయొచ్చు. ఇక్కడ అక్కడికి వెళ్తే ఏమీ లేదు, ఇంకక్కడ అంతా అనుభవించడమే తప్ప. ఏమన్నారు వ్యాసుల గారు, మఖానామి ఫలం స్వర్గ స్వర్గా ప్రచవలం పునః, కింద పడిపోతారు మళ్ళీ పుణ్యం అయిపోయిన తర్వాత. ఏం సంసార చక్రేస్మిన్ భ్రమణం జనంతరం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం య సంసారే కలు దుస్తారే కృపయా పాహే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుల వారు భారతీయ వేదాంత తత్వశాస్త్రాలంతా 12 శ్లోకాలు నిబద్ధం చేశారు. 12 శ్లోకాల్లో అదే భజ గోవిందం అనే 12 మంజరీ స్తోత్రాలు. నాయన పునరపి జననం పునరపి మరణం, పుట్టావు మళ్ళీ మరణం, మళ్ళీ తలగడవలో పుట్టడమే. య సంసారే కలు దుస్తారే అసారే సంసారే నిజ భజ్యాధూరతర నిజ భజనతరే దూరతయ. శంకరాచార్య శివానంద చెప్పారు, అసారే సంసారే స్వామి శంకర, ఈ అసారే సంసారంలో నిజ భజన దూరే, నీ భజనకి దగ్గరగా లేవు, దూరంగా ఉన్నాం. భ్రమంతం మాం అంధం పరమ కృపయా బాహుముచితం. ఒక్కొక్క రత్నం, ఒక వజ్రం ఆచార్య స్వామి వారి రచన అని కూడా, ఇలా తిరుగుతున్న నన్ను రక్షించవయ్యా స్వామి శంకర అని ప్రార్థించాడు. అంచేత ఏం సంసార చక్రేస్మిన్ భ్రమణం నిరంతరం, నిరంతరం ఇది ఒక ప్రక్రియ, పుట్టడం చావడం, ఏదో యాగం చేయడం, ఏదో జీవన నాటకం చేయడం, మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, దీంట్లో ఏమీ లేదు. ఇంకా యవద్విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యావద్విత్తోపార్జన సక్త. డబ్బెంతో సంపాదిస్తుంటావో అందరూ ఫలా ఫలా బాగున్నావా, భోజనం చేసావా, నాస్తా తిన్నావా అని అడుగుతారు. సంపాదన ఉడిగిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోరు. నిత్య సత్యమైన విషయాలు రచించారు శంకరాచార్యం. ఇది ఈ సంసార భ్రమణం ఏదైతే ఉందో నిరంతర ప్రక్రియ ఇది. వినా జ్ఞానేన సర్వజ్ఞ నైవ ముక్తి కదాచన. అయితే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఎన్ని జన్మలెత్తినా జ్ఞానవంతులు మాత్రమే చేరతారు సుమా అన్నాడు శంకరాచార్య స్వామి ఉహితాచార్యుడు వారు. కనుక వినా జ్ఞానేన, జ్ఞానం లేకుండా మాత్రం ముక్తి కదాచన ఎప్పుడు మోక్షం లభించదు, ముక్తి లభించదు. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అనేకసార్లు అనేక మంది వర్ణించారు దాన్ని. పొందిన వాళ్ళు ముందే చెప్పాను కదా మీకు, జ్ఞానవంతుడు నేను ఇక్కడ బోర్డు రాసుకుని జ్ఞానవంతుడు వాడు బోర్డు పెట్టుకోండి, అలా బోర్డు పెట్టుకుని వాడు జ్ఞాని కానే కాదు. భ్రమతాం కాలచక్రేత్ర నవానాది గుణాత్మకే. ఈ కాలచక్రం ఏదైతే ఉందో సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే నమ తస్మై నమకర్మణే. సూర్యోదయాత్ పూర్వం చీకటి ఉంటుంది, సూర్యుడు వచ్చిన తర్వాత వెలుగు వస్తుందండి. ఈ భ్రమణంలో ఏమవుతుందంటే సర్వ నరానాంతి గుణాత్మకే. ఓ నిమిషం ఆలస్యమైంది కాఫీ ఇవ్వడం ఇంట్లో, హై ఎగిరిపోతాం అంతే. తమసం వచ్చేసింది ఇమీడియట్గా, తమగుణం వచ్చేసింది అంతే. ఆ గ్లాసు గిరవట వేస్తాడు తీసుకెళ్ళేసి అలాగే ఇలాగే. సో తామసము రాజసము నేను ఉన్నాను సుమా అని పొద్దునే అటెండెన్స్ వేయించుకుంటాయి మన దగ్గరికి వచ్చి పొద్దునే ఫస్ట్ పని చేస్తేనే ఉన్నాను సుమా. సో త్రిగుణాత్మకమైన ఈ శరీరాన్ని మనం ఏం చేయలేము దానికి. త్రిగుణాత్మకే అసహ సర్వో రసోభ్యతం పుణ్యం భాగవతం వద పవనం ముక్తం గుష్యం మోక్షం ప్రేమ్. కనుక హే స్వామి శృత మహర్షి, మేము సంసార చక్రంలో భ్రమించుతున్నాం, మాకు మంచి తెలియదు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ భ్రమణంలో ఉన్న మమ్మల్ని ఏం చేస్తావంటే సర్వరసోపేతం పుణ్యం భాగవతం వద. రసం అంటే అన్ని రసాలు కూడా, ఏకో రస కరుణ ఏవా రామాయణంలో. రామాయణంలో ఒకే ఒక రసం అదే కరుణారసం అండి. ఎంచేత అభయం సర్వభూతేభ్య అన్నారు రామచంద్రమూర్తి వారు. ఎంత వ్రతం మామ, నన్ను వచ్చి ఎవరు శరణ పెడితే వాళ్ళకి అభయం ఇచ్చేస్తానని. అంతే పరమాత్మ కరుణరసం మాత్రమే, శృంగారసం కూడా ఉంది, కృతరసం ఉంది, ఇంకా రకరకాల రసాలు ఉన్నాయి. కనుక సర్వరసాలు దీంట్లో ఉన్నాయి సుమా. భాగవతం వద పావనం, పావనమైనటువంటిది ముక్తిదం మోక్షానిచ్చేటువంటిది, గుహ్యం రహస్యమైనటువంటి సుమా. లలితాశాస్త్రంలో రహస్యానాం రహస్యం చ ఉత్తమానాం చ ఉత్తమం అని ఉంది. రహస్యాలు రహస్యమైన సుమా లలితాశాస్త్రం, ఉత్తమమైనటువంటి సుమా. ముముక్షూణాం సదాప్రియం, ముముక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భాగవతం చాలా ప్రేమేం సుమా అని చెప్పేసి అన్నారు ఆయన, ఆ మహానుభావుడు. కనుక భాగవతం అంటే ఏమిటనమాట, మోక్షదము, పుణ్యప్రదము, సర్వకామప్రదము. కుచేల ఉపాఖ్యానం చెప్పాడు, ఏం తెలుసుకున్నారు దాన్ని బట్టి? స్నేహితుడైనప్పటికీ అదాన దోషేణ భవే దరిద్రో. కుచేలుడు కృష్ణుడు అడవికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు కదా వీడు, ఉండ తిరగకుండా ఉండడానికి ఒకసారి అడుగులు ఇచ్చింది ఆయన భార్య, కుచేలు భార్య. ఇస్తే బాబు పైన ఎక్కేసి ఆ కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడండి, ఆ అడుగులు తినేశాడంతే పరమాత్మకి పెట్టకుండా. తినేస్తే ఏమిట్రా అబ్బాయి తింటున్నామంటే, ఏం చదవట్లేదు, ఏమీ తినట్లేదు, చలికి వణుకుతున్నాయి, ఏముంది తినడానికి అన్నట్టు కుచేలుడు. ఏముందా, అవునే ఏమి లేదులే అన్నాడు పరమాత్మ. మనుషుల దెమ్మలో దరిద్రం వచ్చింది, అదా అన్న దోషేణ భవేద్ దరిద్రో. దానం చేయబోవడం వల్ల దరిద్రం వచ్చిందండి. దారిద్ర దుఃఖ, దారిద్రం వల్ల దొంగతనం చేశాడు, దారిద్ర దుఃఖ ఎన్నో పాపాలు చేస్తాడు. పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి, పాపం నరకానికి పోతాడు. పునర్దరిద్రో పునరేవ పాపి. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, దీనికి లక్షణం ఎలాగా? పరమాత్మ ఇంట్లో అటుకులు లేవండి, బ్రహ్మాండమైన అటుకులు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, హాట్లు ఉన్నాయి, మరి ఎందుకు తీసుకున్నాడు ఆయన పరమాత్మ? వీడి చేత దానం చేయించున్నాడు పరమాత్మ, రెండుసార్లు దానం చేసి దరిద్రాన్ని పోగొట్టాడనమాట అండి. అందువల్ల మన సంహితలన్నీ, మన యొక్క ఉపాఖ్యానాలు విని చేసే విషయాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. కనుక ఆయన ఈ పురాణ సంహితం గురించి చెప్తూ భాగవతాన్ని ఎలా ఉంది. ధన్యమితి భాగ్యోహం బాధితోహం సుమహత్భీ యత్కృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్వతం. అప్పుడు సూత్రుల వారు అంటున్నారు, మీరు నన్ను పురాణం చెప్పమని అడిగారు కదా, నేను చాలా ధన్యుని సుమా, భాగ్యవంతుడు సుమా, నేను భాగ్యవంతుడిని, ఇంతమంది ఉంటే నన్ను ఆహ్వానించి నన్ను మంచి మాటలు చెప్పని అడిగారే మీరు, నేను ధన్యుణ్ణి. ఆహా, నేను గొప్పవాడని అనుకున్నాడా, పత్రం ప్రారంభమైపోతుంది అనమాట. ధన్యోహం ఇది పారితోహం భాగ్యం పారితోహం మహత్మభీ, మీరంతా మహాత్మలు. ఋషీశ్వర సముదాయం ఉంది, సత్రయాగం చేస్తూ వచ్చారు. ఋషీశ్వరులు అందరూ గొప్పవాళ్ళేనండి, తేడా ఏం లేదు దాంట్లో. వాళ్ళు కూడా కోపిస్తున్న వాళ్ళు ఉన్నారు, దూర్వాసుడు భృగువు వీళ్ళంతా కూడా. అంచేత యత్పుష్టం సుమత్పుణ్యం పురాణం వేసవిస్తృతం, మీరు అడిగారు కదా పురాణం చెప్పమని, వేదసమ్మితగా దాన్ని నేను చెప్తాను, తప్పకుండా మీకు చెప్తాను స్వామి. సంప్రవర్తనం సంప్రవక్ష్యామి స్వరశుత్యర్థం అసమ్మతం స్వామివారు అంటారు. శృతి ప్రతిపాదకంగా మాట్లాడాలి, మీరు ఏం మాట్లాడినా శృతి ప్రమాణంగా ఉండాలి. దీనికి ఆధారం ఎక్కడుంది, ప్రమాణం ఎక్కడుంది, అది వెతకాలి వెళ్ళి. శృతి ప్రమాణమేవా కనుక ఆయన శృతి ప్రమాణంగా చెప్తాను నేను. రహస్యం సర్వశాస్త్రాణం ఆగమానాం చ ఉత్తమం, సమస్త శాస్త్రాల్లో రహస్యమైనటువంటిది ఆగమాలో ఉత్తమైనటువంటిది. ఆగమ శాస్త్రం దేవాలయ శాస్త్రం అన్నింటిలో ఉత్తమమైన సుమా రహస్యాన రహస్యం ఇది. నత్వా తత్పద పంకజం సులతం ముక్తిపదం యోగినాం బ్రహ్మాచరి సేవితం సుపరిధ్యయం ఇంద్రయిస్తదా. చాలా అందం ఏంటంటే వ్యాసవారు చాలా రకాల వృత్తాలు వాడారు ఆ ఛందశాస్త్రంలో, కనుక సాహిత్య పట్టుదల వారికి అవి చాలా మంచి అంశం అన్నమాట. నత్వా తత్పద పంకజం, ఆ పరమేశ్వర పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటున్నాను సుమా. ఎలాంటిది, సులలితం లాలిత్యం కలిగి కాబట్టి లలిత అయిందండి ఆవిడ. లాలిత్యం అంటే అనమాట అప్పుడే వచ్చినటువంటి లేత మామిడి చిగురు అప్పుడే వచ్చింది, అది ఎంత ఉంటుందో అది లాలిత్యం అంటే. అంటే ఆ లాలిత్యం మార్తం ఉంటారు సంస్కృతంలో దాన్ని, అది లాలిత్యం అంటే. ముక్తిప్రదం యోగినాం రహస్యం రమశాస్త్రార్థం, ముక్తిప్రదం యోగినాం యోగీశ్వరులు ఉన్నారు వాళ్ళకి ఇవేం అక్కర్లేదండి. యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహ ధ్యాన సమాధిష్టాంగ యోగ నిర్తానాం, అష్టాంగ యోగాలు యమ నియమ ఆగమ ఆసన ఇవన్నీ ఉన్నాయి. ఈ అష్టాంగ యోగులు ఉన్నారు. యోగం అంటే ఏమిటి, సమత్వం యోగ ఉచ్యతే, సమాన భావన ఉండాలి. యోగ కర్మ సుకౌశలం, కౌశలమైన కర్మ చేయగలగాలి. ఇవన్నీ కూడా మాట్లాడండి. ఆగమానాంచ ఉత్తమం ముక్తిప్రదం యోగినాం. ఇప్పుడు మీరు హిమాలయాల దగ్గర ధామ్ చారుధామం ఉన్నాయి కదండి, ఈ చారుధామం దగ్గర వెళ్ళేప్పటికి మీరు హరిద్వార్ పైభాగం అంతా అది ముక్తిక్షేత్రమే. ఇంకా ఋషీశ్వరులు తపస్సు సంబంధాలు అంతా అక్కడ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే తపస్సు తప్ప ఇంకేం పని లేదు. ఏం తపస్సు చేస్తారండి వీళ్ళంతాను, దేవుని తపస్సు చేస్తారు, అసలు ఏమైనా అర్థం ఉంది దానికి అని ప్రశ్నిస్తే, వాళ్ళు నిరంతరము యోగాభ్యాసంలో ఉండి మనకి విషయాలు సూచిస్తూ మనకి సంకేతాలు పంపిస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహం పొందిన మహానుభావుడు శంకరాచార్య లాంటి వాళ్ళంతా వచ్చి దేశాన్ని కాపాడుతూ ఉంటారు. సో యోగి యోగినాం. ఇంకా బ్రహ్మాద్యైరపి సేవితం సుపరిధ్యేయం మునీంద్రై సదా, బ్రహ్మాదులంతా ఆమెని స్తోత్రం చేశారండి. సదా సుపరిజ్ఞేయం మునీంద్రై సదా, మునీంద్రంతా సేవించారా పరమేశ్వరిని. బధ్యామ్యద్య సువిస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమం. బహురసం ఒక పదార్థమే ఉంటే మనకి జిక్ఫకి రుచిగా ఉండదండి, అనేక రసాలతో కూడిన పదార్థాలు కావాలి. అలాగే వీర శృంగార భయానకాది రహస్యాలన్నీ ఉంటేనే మీకు ఆనందంగా ఉంటుందని మాట అండి. పురాణోత్తమం భక్త్యా సర్వరసాలయం, సర్వరసాలయం భక్త్యా భగవతీ నామ్నావసిద్ధం ద్విజాహ. ద్విజాహ హే పండిత, భగవతీ పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క పురాణాన్ని మీకు చెప్తాను సుమా అని బక్కడి చక్కటి శ్లోకం రాశారండి ఆయన. యా విద్యా సమభావ భాగ నిలయాం మీనాక్షి పంచ స్తోత్రాలు, యా అన్న శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఎవరైతే అని. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా అంటే సా అని వెనకాలే వస్తుందండి. యా సా యా విద్యేతీయతే భదే శక్తి సదాద్యాపరా. చాలా కష్టమైన శ్లోకం. యా ఏ దేవత అయితే విద్యే విద్యేత్యభిధీయతే విద్య అని పిలువబడుతోందో, అధ్యాత్మ విద్య విద్యానాం. సరే ఇవన్నీ డిగ్రీలు అన్నీ డిగ్రీలు ఇవన్నీ విద్యలే, లోకమైన విషయాలన్నీ వింటే వినేవన్నీ విద్యలే కాదని అంటలేదు. కానీ తండ్రి హరిచేరుమనే తండ్రి తండ్రి అనే భావాలు వారు అంతే. విద్య అంటే బ్రహ్మ విద్య మాత్రమే విద్య, మిగతా విద్యాలన్నీ విద్యలన్నీ కావు. ఏ యా విద్యేత్యభిధీయతే శృతిపథే పక్కన రాశాడు మళ్ళీ. శృతిపథంలో శృతి మార్గంలో ఏ విద్య అయితే ఉందో ఆ విద్య, యా విద్య సదాద్యాపర సుపదే శక్తి సదాద్యాపర. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇలా అనాలంటే చెయ్య, ఇలా కాలు కదపాలంటే శక్తి కావాలి మనకి. ఆ శక్తి ఎవరిస్తున్నారండి? ఆ పరమేశ్వరే ఇస్తోంది. కనుక శక్తి సాధ్యాపర సర్వజ్ఞ భవబంధ చిత్త నిపుణ సర్వాశయంస్థిత. సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధ అని ఉంది ఒక వాక్యం. చిత్తం ఏదైతే ఉందో పరాయత్తం అయిపోదు, అస్మాన్ పరిగెత్తిపోతూ ఉంటుందండి. అది ఇక్కడ మనం ఉన్నాం, ఇది ఎక్కడో పరిగెత్తిపోతూ ఉంటుంది చిత్తం అన్నది. సో చిత్తము వృత్తి రెండు నిరోధించాలండి. చేసే పని మానేయాలి, మనస్సులో అధీనంలో ఉంచుకోవాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాలు. ఏ పనికైనా సరే కుట్టుకు మిషన్ కుట్టేటువంటి టైలర్ ఎవరైతే ఉన్నాడో వాడు చిత్తం అక్కడ లేకపోతే ఏ వేలో తెగుతుంది. కానీ ప్రతి పనిలో చిత్తవృత్తి చాలా అవసరం. సో ఈయన ఏమన్నారన్నమాట, ఆయన శృతి పదే చిత్త నిపుణ సర్వాజ్ఞ భవబంధ చిత్త నిపుణ సర్వాశయ సంస్థిత. ఇన్ని వాక్యాలు చెప్పుకుంటున్నామే భవబంధాలు పోవడం కోసాన్ని అండి, ఈ బంధనాలు పోవడం కోసం. భవబంధ విను విముక్తయే, ఇంకా ఆ యొక్క అమ్మవారికి అనుగ్రహం వల్ల సంస్థిత సర్వాశయ సంస్థిత సర్వాశ్రయ. ఆపదికిం కరణీయం, ఓ పెద్ద ఆపద వచ్చిందండి మనకి, ఏం చేయాలి? మన పార్ట్నరో, మన బంధువో, మన మేనమామో, తండ్రో, కొడుకో ఎవరో రక్షించరండి. ఆపదికిం కరణీయం, చరణయుగలం అమ్మాయా స్మరణం, అమ్మవారి పాదపద్మాన్ని స్మరించాలి. తస్మరణం కిం కురితే, ఆ స్మరణ ఏం చేస్తుందండి? బ్రహ్మాదీన కింకరీ కురితే, బ్రహ్మాదిని కూడా కింకరు చేసి భరిస్తుందండి. మనం ఊళ్ళో ఒక పెద్ద ఆయన వెళ్ళి ఆశ్రయిస్తాం, ఆయనకన్నా మన మీద అభిమానం ఉంటే మాట్లాడతా లేదని బొమ్మంటాడు. కానీ ఆవిడ జగదంబా ఇది ఉచ్చరేత్, జగదంబా ఎవరైతే పిలిచారో వెంటనే కరుణిస్తుందండి ఆ పరమేశ్వరు. అంతేతే లలితాశాస్త్రం బారాయణ గుంటూరులో బాగా చేస్తారు. ఒక నామం ఉంది, అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజ కరుణామూర్తి అనే నామం ఉంది. అవ్యాజం అంటే ఏమిటి? కారణం లేకుండా భక్తులు అనుగ్రహిస్తుందండి ఆ పరమేశ్వరు. కారణం ఉండక్కర్లేదు, నువ్వు ఒక వల్ల ఉపకారం పొందితేనే వాడు ఉపకారం చేస్తాడు నీకు. కానీ అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపిక, వ్యాజం లేకుండా మీకు అనుగ్రహిస్తుందండి ఆ పరమేశ్వరి. మంచిది, ఆవిడ అమ్మవారు అయిందండి. సర్వాశయ సంస్థిత, గాయత్రి మంత్రం చేస్తాం, గర్భాష్టమే బ్రాహ్మణ ఉపనీత. దానికి ఆ రోజు వాడు గాయత్రి మంత్రం కొలుస్తున్నాడు వాడు. ఆవిడ ఆశ్రయించాడు తర్వాత అకౌంట్స్ ఓపెనింగ్ చేస్తారు వ్యాపారస్తులు, లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు, అమ్మవారిని ప్రార్థిస్తారు, నవరాత్రుల్లో శక్తి పూజ చేసి ఆ ఆయుధాలన్నింటినీ కూడా పూజ చేస్తారు, శక్తిని ఆరాధన చేస్తారు. అన్ని చోట్ల శక్తి ఆరాధన ఉంది దేశంలో. కనుక సర్వజ్ఞ దుర్జ్ఞేయ దుర్మాభిష్ట, ఏమైనా శాస్త్రి బాబు నేను చెప్తున్నా మాకేం అర్థం కాదయా అంటే, సామాన్య మానవులు ఎవరైతే ఆవిడ అనుగ్రహం పొందలేరో వాళ్ళకి దుర్జ్ఞేయ, ఎవరికి అర్థం కాదండి ఆవిడ దుర్జ్ఞేయ. జ్ఞానాస్పదం ప్రాపిత, మీకు రెండు రెండు ఈ రెండు కనుబొమ్మలు ఉన్నాయి, కనుబొమ్మలు. ఈ కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం ఉంది అక్కడ. ఈ ఆజ్ఞాచక్రంలో అరుణకాంతితో అమ్మవారు ఉంటుందండి ఆవిడ. అక్కడ సంకేతం వస్తుంది మీకు, అక్కడ యోగీశ్వరులంతా ఆవిడ అక్కడ ధ్యానం చేస్తారండి. ఆ యోగి ధ్యాన మండలంలో ఉండేవి సవిత్ర మండలంలో ఉండే శివనామూర్తి ఎలాగ ఉంటాడో ఇక్కడ అరుణకాంతితో ఆ పరమేశ్వరు మిణుక్ మిణుక్ మంటూ మెరుస్తూ ఉంటుందన్నమాట. ఏ స్థానంలో ఏ రూపంలో ఉందో ఆవిడ మతశాస్త్రంలో రాసి ఉందండి. హృదయస్థ విప్రఖ్య త్రికోణాంతరదీపిక ఉందిగా నామం లలితాశాస్త్రంలో. హృదయస్థానంలో రవిప్రఖ్య త్రికోణాంతరంలో దీపిక దీపకగా ఆభాషిస్తూ ఉంటుందండి ఆ పరమేశ్వరి. అలాగా అన్ని స్థానాల్లో ఆయా అమ్మవారి యొక్క స్వరూపాలు ఉన్నాయి. ధ్యానాస్పదం ప్రాపిత, ఇదే మీ ఇష్టం కాదండి, అది అనుగ్రహించాలంటే ఆవిడిష్టం, ఆవిడ ఆజ్ఞ. ఇంకా ఉన్నారండి, ప్రత్యక్ష భవతి సా భగవతి ప్రదాస్యా తదా. ప్రత్యక్ష ఆ పరమేశ్వరి ప్రత్యక్షంగా కనిపిస్తుందండి అనుగ్రహం పొందిన ఉపాసన చేసిన వాడికి. కనుక ఆవిడ ఆ పరమేశ్వరి సృష్ట్యాఖిలం జగతం సర్వస్వరూపం సత్య త్వయా ద్రుణయా పరపాది విశ్వం. ఈ సృష్టి అంతా కూడా ఆవిడ అధీనంలో ఉందండి, ఆవిడే చేస్తుందండి. ఎలాగా? కరాంగుళి నఖాత్పన్న నారాయణ కృత్యై నమః. కర నఖ అంగుళి, చేతి యొక్క వేరు యొక్క గోటు యొక్క విదపడం చేత మహావిష్ణువు నారాయణ దశావతారాలు ఎత్తాడు. ఆవిడ గోరికంత శక్తి ఉందని మాట్లాడండి. కనుక సృష్ట్యాఖిలం జగతం తదస్వ స్వరూపం శక్త్యా త్వయా ద్రుణయా పరిపాది విశ్వం. ఈవిడేం చేస్తుందంటే త్రిగుణాలని ఆవిడే సృష్టించిందండి. మీకు కోపం వచ్చిందంటే కోపం ఆవిడే సృష్టించింది, రాయసం వచ్చిందంటే రాయసం ఆవిడే సృష్టించిందండి. లేకపోతే సృష్టి జరగదు, పని జరగదు. ఒక పని చేసేవాడి మీద యజమాని కోపడకపోతే పని అవ్వదు.
ఆపరేషన్ చేసే డాక్టర్ గారు రక్తం వస్తున్నప్పుడు ఆపరేషన్ ఏం చేస్తాడండి ఆయన? చేయలేడు ఆయన. ఆ సమయంలో రక్తం రావాల్సిందే. అలాగా పరమేశ్వరుకి అనుగ్రహం వల్ల తామసము రాయసము కూడా ఆవిడ సృష్టించిందే, కానీ ఎప్పుడు ఉండడానికి వీల్లేదన్నమాట అండి. సంవృత్త కల్ప సమయే రమతే తథైక తాం సర్వ విశ్వనీయం మనసాస్మరామి. కల్పాంతం అనే మాట వినే ఉంటారు మీరు. కల్పాంతం అంటే సృష్టి ఆఖరైపోతుందండి. ఒక సమయంలో ఆఖరైపోతుంది, అట్లా పునఃసృష్టి ప్రారంభమవుతుందండి. ఆ సమయాన్ని కల్పాంతము అంటారు. ఆ కల్పాంత సమయంలో ఏం చేస్తుంటావు? సమయే సంహృత్య సమస్త లోకాన్ని సమరించిందై మళ్ళీ రమతే తథైక, అక్కడే మళ్ళీ ఆవిడ రమిస్తూ ఉంటుంది, మరి సృష్టి చేస్తూ ఉంటుందండి ఆ పరమేశ్వరి. తాం విశ్వజననీం నమసాస్మరామి మనసాస్మరామి. విశ్వజనని ఆ పరమేశ్వరి, సమస్త జగత్తుని కాపాడిన తల్లి ఆ పరమేశ్వరే కాబట్టి మనసాస్మరిస్తున్నాను సుమా అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడేమిటి? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత అన్నీ ఆవిడే. కానీ లోకంలో ఏమని నానుడు ఉందండి? లోకంలో జనమంతా ఏమనుకుంటున్నారండి? బ్రహ్మాశ్వేత్ అఖిలమేకం. ఈ సృష్టి అంతా ఎవరు చేశారండి? బ్రహ్మదేవుడు గారు చేశారండి. ఏదో ప్రసిద్ధం పౌరాణికై సహితం ఖలు వేదవిద్భి. బ్రహ్మదేవుడు సృష్టించాడు అని లోకంలో పండితులంతా అంటున్నారు. లోకంలో నారుడు ఉంది. విష్ణోస్నాభి కమలే కలదస్య జన్మ దేరుక్తమే సుతేజిన స్వతంత్ర. మరి బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి పుట్టాడండి? పద్మనాభ. ఆ పద్మనాభ విష్ణుమూర్తి నాభి నుంచి పైకి వచ్చాడండి ఆయన. ఏముందండి అక్కడ ఆవిడ ఏం చెప్పిందనమాట? బెసదంత తని ఎసి. ఆ తామరతుడులా ఉంటుందండి, దాంట్లో పుట్టబడి ఉందన్నమాట పరమేశ్వరి. అంచేత సంవృత్త కల్ప సమయే విష్ణుభగమనే విష్ణు సుశేషి కాలే. విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడండి? శేషదినంలో ఉన్నాడు, సముద్ర మధ్యంలో ఆ ఆదిశేషు మీద పడుకుని ఉన్నాడండి ఆయన. ఆ మహానుభావుడు తన నాశపద్మముఖులేఖడు తస్య జన్మ. ఆ పద్మంలోంచి పరమాత్మ ఉద్భవించాడు. పద్మభూడు అని పేరు ఉన్నాయి బ్రహ్మదేవుడి గారికి. ఆధారతాం కల కృదోత్త సహస్రమౌళి. కనుక బ్రహ్మకి ఆధారం ఎవరయ్యా అంటే ఈ విష్ణుమూర్తి వారు. సహస్ర శీరుష పురుష సహస్రమౌళి అంటే వే శ్రేష్ఠ గలవాడు. సంబోధ్యతాం స భగవాన్ హి కథం మురారి. మరి ఆయనకి స్వంతం ఎలా వచ్చింది మరి ఆయనకి? ఏ కారణవశ్య హృదయం సరసరూపమేవా పాత్రమేనా. ఒక సమయంలో జగత్తంతా కూడా సముద్రం జలమే అయిపోయిందండి. అంతా కూడా ఎక్కడ ఏమి కనిపించట్లేదండి. మా చిన్నప్పుడు ఓ శ్లోకం ఉంది, కరారవిందేన పదారవిందం ముఖారవిందేవన వేసేంద్రం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. పరమాత్మ ఆ సమయంలో బాలుడుగా ఉండి, బాలుడుంటే బాలాంబికగా ఉండి సృష్టి మళ్ళీ ప్రారంభింపజేశాడు. ఇంచేత శనివారం అయిపోయింది, వేళ ఆదివారం అయిపోయి మళ్ళీ సోమవారం వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున్న అది అలా ఉండిపోదండి. సృష్టి అలా ఆగిపోదు. ఏ కారణవశ్యం స్వరూపమేమో పాత్రం వినానహి సస్తికచ్చు. ఒక పదార్థాన్ని తయారు చేయాలంటే ఎన్నో రకాల ముడి పదార్థాలు కావాలి. ఈ బలకం తయారు చేయడానికి ఎన్నో రకాల పదార్థాలు కావాలి. సృష్టి చేయడానికి ముడి పదార్థాలు చాలా కావాలి. అవన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయండి. యా సర్వభూత విషయకిల శక్తి రూపా. ఆ పరమేశ్వరి సమస్త ఈయనకు ఓ విధంగా మేధస్సు పెట్టింది, ఆ పక్కన ఇంకో మేధస్సు పెట్టిందండి, ఇంకో ఇంకో మేధస్సు పెట్టింది. ఒక ఆయనకి అందం పెట్టింది, ఒక ఆయనకి డబ్బు ఇచ్చింది, ఒక ఆయనకి పదవి ఇచ్చింది, ఒక ఆవిడకి తెలివితేటలు ఇచ్చింది, ఒక ఆవిడ సంగీతం ఇచ్చింది, ఒక ఆవిడ శాస్త్రంలో పాండిత్యం ఇచ్చింది, ఒక ఆవిడని గృహిణిగా అట్టె పెట్టింది, ఇంకో ఆవిడని తెలివితేటలుగా తీర్చింది, ఒక ఆవిడని కవయిత్రిగా చేసింది, ఒకని మహానుభావుని చేసింది, ఇంకోని పండితుడిని చేసింది, ఆయన్ని పీఠాధిపతిని చేసిందండి. ఇదంతా ఎవరు? ఆవిడే. కనుక ఈ ఆవిడ ఆధారతాం కదో సహస్రమౌళి తాం సర్వభూజననీం శరణం శరణం కతోస్మి. ఏ పరమేశ్వరి అయితే ఈ జగత్తంతకీ మూల కారణమైందో ఆ పరమేశ్వరి నమస్కారం చేసుకుంటున్నాను సుమా. యోగ నిద్రా మిలీతాక్షం విష్ణుం దృష్టాంబు చేసదా. యోగ నిద్రలో ఉన్నాడు విష్ణుమూర్తి గారు. అప్పుడు విష్ణువు అంబుజం అంటే పద్మంలో ఉన్నవాడే ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా జలమైపోయిందండి. అజా సుష్టావయా దేవతామం శరణం ప్రపద్యే. మూడో స్కంధంలో వస్తుంది తర్వాత. మొత్తం జలం సముద్రమయం అయిపోయినప్పుడు ఎవరైతే సృష్టి చేశాడో, బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పరికరాలు ఎవరైతే ఇచ్చారో ఆ జలనికి నమస్కారం సుమా. తాం ధ్యాత్వా సగుణాం మాయాం ముక్తిదాం నిర్గుణాం తథా. సగుణము నిర్గుణము రెండు రకాలు ఇది చాలాసార్లు వింటూ ఉంటారు. సృష్టి చేసేటప్పుడు సగుణ రజగుణం లేదా సృష్టి చేయలేదండి. తర్వాత నిర్గుణ సా నిర్గుణ బ్రహ్మ విద్య శృంగేరి పీఠంలో పుచ్చేవుడు ఏమని చెప్తామండి? బ్రహ్మ విద్యాం అని చెప్తాం మనం. శారదాంబాం బ్రహ్మ విద్యాం స్మరామి అని చెప్పేసి చెప్తా అనమాటండి. తాన్ ధ్యాత్వా సగుణాం మాయాం ముక్తాం నిగుణాంశ వక్షే పురాణమఖిలం కృణంతమున యస్విహ. కనుక నాలుగు మాటలు మాట్లాడే శక్తి రావాలంటే ఆవిడే ఇవ్వాలి. కానీ మీకు అందరికీ చెప్తాను ఆయన, పురాణ ఉత్తమం పుణ్యం భాగవతం అష్టాసహస్రాన్ని శోకశాత సంస్కృతాహ. ఈ భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయండి, 18,000 శ్లోకాలు ఉన్నాయండి. స్కంధా ద్వాదశైవ స్కంధాలు కృష్ణేన భీత శుభాహ శతం పూర్ణమధ్యాయ 18 అనేక రకాలు అధ్యాయాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు, 12 స్కంధాలు. భాగవతం కూడా 12 స్కంధాలేనండి. ఇది కృష్ణ భాగవతం కూడా. నిర్గుణ మాయా సదా నిత్య వ్యాపిక విహృతా శివ యోగమ్యాఖిలాధార తురియా యా సంస్థితి అని ముందే చెప్పాను మీకు. భాగవతం కంట దేవి భాగవతం సాకర్షమైనటువంటిది, భగవతత్వాన్ని నిరూపించే మించే ఘట్టం ఇది. నిర్గుణాయా సదా మాయా, ఆ సూర్యమండలంలో ఉంది, ఆ మండలంలో ఉండే చేసేది అదే ఆవిడ పరమేశ్వర స్వరూపమే. వ్యాపిక విశ్వ వికృత శివ, శివ శివ హ్రస్వం, శివ అన్నది దీర్ఘం అండి. శ్రీ శివ శివశక్త్య రూపిణి లలితాంబిక. శివ అంటే మంగళదేవత అమ్మవారు. కనుక యోగమ్యా ఖిలాధార తురియా చా సంస్థిత. తురియ గాయత్రి మంత్రానికి 3 పాదాలు ఉన్నాయండి, 4వ పాదం కూడా ఉంది, దాన్ని తురియ గాయత్రి అంటారు. అది పూర్ణ దీక్షాపరులు, శ్రీ విద్యోపాసకులు, యతీశ్వరులు జపం చేస్తారండి. తురియ గాయత్రి అని పేరు దానికి, 4వ పాదం. తస్యా సాత్వికీ శక్తి రాశి తామసద మహాష్మి సరస్వతి మహాకాళిదాశ్రయ. ఆవిడ యొక్క సంకల్పం చేత 3 రకాల శక్తులు ఉద్భవించాయండి, తామసి, రాజసి, సాత్వికి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. వాళ్ళకి పనులు అప్పగించిందండి ఆ పరమేశ్వరి. తర్వాత వస్తుంది అది. తాసాం శిశువునాం శక్తీనాం దేహాంగ దేహాంగీకార లక్షణ. సృష్టించిన తర్వాత దేహాలు శరీరాలు కూడా ఆవిడ తయారు చేసిందండి. లక్ష్మీదేవి పద్మంలో చూపిస్తుంటాం, సరస్వతీదేవిని వీణతో చూపిస్తాం, వాళ్ళని ఇంకోలా చూపిస్తాం. లక్ష్మీదేవి చేతిలో వీణ ఉంటే అబ్బాయి కాదండి సరస్వతి అని అంటాం మనం. ఇంకేత సాకార రూపం అది. దేహాంగీకార లక్షణ సుష్టబ్ధంచ సమాఖ్యాత స్వర్గశాస్త్ర విశారదై హరిద్ర హిన ద్వినా సత బ్రహ్మదేవుడికి ఒకడిని ఒక ఆవిడ్ని, విష్ణువుని ఒక ఆవిడ్ని, ఇసుడు ఒక ఆవిడ్ని ఇచ్చేసిందండి ఆవిడ. పాలనోత్పత్తి రాసార్థం భగస్పదోసం పాలన పాలనము ఉత్పత్తి స్థితి. లలితాశాస్త్రంలో ఒక నామం ఉంది, పంచకృత్యపరాయణ అని. సృష్టి స్థితి లయము అనుగ్రహము తిరోధానము 5. సృష్టి లయాలు 3 చేస్తారు అందరూ, కానీ అమ్మవారు 5 చేస్తుందండి. సృష్టి స్థితి లయము అనుగ్రహము తిరోధానము 5 లక్షణములు, పంచభూతములు, పంచప్రేతములు, పంచప్రేతాసనాశయన, పంచకర్మలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ ఆవిడ చేసే పని అనమాట అండి. అవన్నీ చేస్తుంది ఆ పరమేశ్వరి. ఇంకా సోమ సూర్యోభవానాంచ రాజ్ఞ వంశభగీర్తనం. ఇందులో సర్గస్య ప్రసర్గస్య వంశం మన్వంతరాణి చ, సర్గలు ప్రసర్గలు వంశము మన్వంతరాలు ఉంటాయి. రకరకాల రాజు చరిత్రలన్నీ దీంట్లో దేవి భాగవతంలో వచ్చాయండి, ఇవన్నీ ఉన్నాయి. తేషాం వంశాంశం పంచలక్షణయుక్తాన్ని భవంతి మనుషత్వమాహ. పంచలక్షణాలు ఉన్నాయి, అన్నీ ఉండాలి. సమాన పాలనలో పదార్థం బాగుంటే రుచిగా ఉంటుంది, లేకపోతే ఉండదు. తీపి ఎక్కువడానికి వీల్లేదు. రేపు ఉగాది నాడు పచ్చ తింటాం కదండి, షడ్లు చులు ఉంటాయి దాంట్లో. కనుక తామసం ఉంది, రాజసం ఉంది, సాత్వికం ఉంది కథల్లో. వీటిలో ఉండే తత్వాన్ని మనం తెలుసుకోగలగాలి మాట్లాడి. కానీ ఆ విధంగా పరమేశ్వరి వ్యాసించుమా అని చెప్పేసని కలికాల విభీతాస్తో నమిషాన్యమాసన బ్రహ్మణాత్మ సమాధిష్ట చక్రం తత్వ మనోమయం. పరమాత్మ మనోమయ చక్రాన్ని పంపించాట అక్కడ నైమిషారణ్యానికి, మనోమయ చక్రాన్ని. అది అక్కడ పడింది, దాని యొక్క ఒక ఉంటుంది అది నిమి అంటారు దాన్ని, ఆ యొక్క కోణం అక్కడ పడింది. ఈ సమయంలో కలిభీతుడు కలి ఎవరు అక్కడ రాదండి, ఆ నైమిషాన్ని రాసుమా. కైతంతేన సర్గస్మతం నైమిషే దత్త. కనుక ఈ నైమిషాన్ని ఎందుకు కూర్చున్నాం మేమంటే ఆ కలి ఇక్కడ ప్రవేశించడం వచ్చేసుమా అని చెప్పేసి అని. అయ్యా ఈ విధంగా అమ్మవారు తన యొక్క విషయాన్ని చెప్పుకొచ్చిందన్నమాట. కలి ప్రవేశం నయనాత్ర తస్మాత్ స్థానం కుతుమ్మయా. ఈ భూభాగానికి సుగ్రీవుడు వారు వారి దగ్గర వెళ్ళే ఉన్న చోటకి వాళ్ళు రాడు, ఎవరు రారు. సుందరకాండలో కిష్కంధకాండలో ఇంత వాడికి ఒక వ్రతం ఉందన్నమాట వాడికి. అట్లాగే ఈ కలి దీనిలో ప్రవహించడం వచ్చి మునిభీ సిద్ధం కలిస్తా గర్భీ ధీధర్ మహాత్మభీ పశుహీన కృత యజ్ఞ పురోషాఘ్ర కళాధవనం కార్యం యావత్సత్యముగాగమ. ఈ మధ్యన రకరకాల యజ్ఞాలు చేస్తున్నారు చాలామంది, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. దాంట్లో రకరకాల ప్రక్రియలు ఉంటాయండి, కొన్ని పై చెప్పేవి కొన్ని పై చెప్పకూడవి ఉంటాయి. యజ్ఞం అంటే అవన్నీ చేస్తారు, బోల్ డబ్బు ఖర్చు అయింది, చాలామంది వచ్చారు, అయిపోయింది. కానీ చేసినప్పటికీ వాళ్ళకి మనశ్శాంతి లేస్తుందా? కనుక భాగ్యయోగ్యం సంప్రాప్త సుతత్వం చేత సర్వదా. కలియుగంలో కష్టమే చేయడానికి వీల్లేదండి, ఇంకా పద్ధతి తెలియాలి కదా, విధానం బ్రూహి, విధానం తెలుసుకోవాలి కదండి. చిన్న లోపం జరిగితే ప్రమాదం చాలా ఉంటుంది. కనుక మనకి కథయాద్య పురాణం హి పావనం బ్రహ్మ సంహితం. నిన్ను పెట్టుబడేం లేదు, మనం చెప్తున్నాం మీరు వింటున్నారు, ఆయన చెప్తున్నాడు వీళ్ళు వింటున్నారు. కనుక స్వామి మేము చాలా సంజనం సుమా సూత సుష్ సర్వే వక్తాత్వం మతిమానద నిర్వ్యాపార వయం దిత్తాస. ఏమన్నా మీకేం పని లేదా అండి, పురాణం చెప్పుకున్నా బోలు పనులు ఉన్నాయి మాకంటాడు. వీళ్ళు అంటున్నారండి మేమందరం నిర్వ్యాపార, మాకేం పనులు లేవండి, మేము పురాణం వినమే మా పని. ఆయన ఎవరైనా ఇప్పుడు అంటారండి, ఎవరన్నా బోలు వ్యాపారాలు బోలు విహారాలు ఉంటాయి, దందా కర్ణాసక్త హాయ్ దందా చేస్తూ ఉండాలి, ఏదో చేస్తూ ఉండాలి, ఏదో చేస్తూ ఉండాలి. కానీ వీళ్ళు ఏమన్నారండి, వీళ్ళు మాకు అందరికీ ఇంకా మాకు వ్యాపారం ఏం లేదు స్వామి, ఏకచిత్తంతో మేము వింటూ ఉంటాము, చిత్తభ్రమణం లేకుండా వింటాము. త్వం సూతాహవ దీర్ఘాయుస్తాపత్ర వివర్జిత. మహానుభావ నువ్వు తాపత్రయాలు లేకుండా ఉన్నవాడు కనుక కథయాద్య పురాణం విభాగం పుణ్యం భాగవతం శివం 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 నా మంగళమిత్యర్థ. ఎత్ర ధర్మార్థ కామానాం వనభిపూర్వకం. పురుషార్థాలు నాలుగు ఉన్నాయి మనకి, పురుషార్థాలు స్త్రీలు చేసిన పురుషార్థం అని అంటారు దాన్ని. ధర్మ అర్ధకామ మోక్షాలు, మనం అర్ధకామాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, ధర్మం చాలా ముఖ్యం. ధర్మార్థకామ నాలుగు పురుషార్థాలు ఉన్నాయి వీటికి. విద్యాం ప్రాప్త్య ధామ మధా మోక్షేతో ముని నాఖిల, ఒక స్టెప్ బై స్టెప్ అనమాట ఇది, ధర్మము అర్థము కామము మోక్షము. అటువంటి మాకు చెప్పిన ఆయన దైపాయేన మునినా కథితం కథితం త్యక్షభావనం నతృప్త్యామో వయం సూక్త కథాత్వం సూత మనోహరం. సకలం గుణగణామేక పాత్రం పవిత్రమహిళం భువన మాతృపద్యం. సకల గుణములు సకల వర్ణనలు కూడా దీంట్లో వర్ణించాతండి. నిఖిల మలగణానాం నాశకృత్యామకంతం ప్రకటే భగవత్యానాం యుక్తం పురాణం. నిగమ కల్పతో గణితం వేద సమితమే ఉండాలి సుమా, అలాంటి విషయాన్ని మాకు చెప్పయ్యా స్వామి, ప్రకటయా రహస్యంగా ఉన్న ఈ యొక్క భాగవతాన్ని ప్రకటించవయ్యా స్వామి మా అందరికీ కూడా అని అడిగారు శివనగా మహర్షులంతా కూడా మహానుభావుని గురించి. ఇంకా తర్వాత ఘట్టం శృణ్వంతు కథ వక్షా పురాణ మునీశ్వరాహ అని ఆ మహానుభావుడు 18 పురాణాలు చెప్పాడండి. బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణము, స్కాంధ పురాణము, మత్స్య పురాణము, తర్వాత స్కాంధ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, ఇట్లానే మనం 18 పురాణాలు వర్ణించాడు. ఒక్కో పురాణానికి సుమారు 10,000 శ్లోకాలు, 20 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం ఉందండి, లలితోపాఖ్యానం చివరిలో. కనుక ఏ మహానుభావ ఈ బ్రహ్మాండ అన్ని పురాణాలకు అన్ని పురాణాలకు ప్రధానం ఏమిటనమాట, ఇది ముఖ్యమైనది. కనుక కృష్ణ ద్వైపాయన ప్రోక్తం పురాణం మహాశ్వతం. కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ అంటే వ్యాసవారిని అర్థం అండి. ఆయన ఈ యొక్క పురాణాన్ని చెప్తే వ్యాసుల వారు ప్రతి యుగానికి ఒక వ్యాసుల వారు ఉంటారు. మన యుగానికి ముందు వచ్చిన వాడు పరాశరుడు, ఆ వ్యాసుల వారు మాట్లాడండి. శ్రీమద్భాగవతం పుణ్యం సర్వ దుఃఖాహనాశనం. ఈ భాగవతం సమస్త దుఃఖాలకి పోగొడుతుందండి. చిన్నప్పుడు మరి చేతులారంగ శివుని పూజ్యం పడేమి అనే పద్యం చెప్పేవారు. ఆ పద్యం వస్తే పద్యాల పోటీల్లోకి వెళ్ళి నుంచుంటే చాకిలెట్టు ఏదో ఇచ్చేవారు మన పద్యం చదివాడ వాళ్ళ వారు అబ్బాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆ పద్యాలు ఆ పాఠ్యాంశాలు లేవు అసలు. అంటే భాగవతంలో పద్యము రాని ఆంధ్రుడు లేడు, ఉండకూడదు. ఇంచేతంటే సంస్కృత భాగవతం యొక్క మాట అలా ఉంచి అంత చక్కటి తెలుగులో పోత కాబట్టి రాయగలిచారు, ఇంకెవరు రాయలేరండి, మళ్ళీ ఇంకెవరు రాయలే భాగవతాన్ని. రామాయణాన్ని చాలామంది వ్రాసారు కానీ భాగవతాన్ని ఎవరు రాయరా అంత అల్లాగా. అంచేత ఆయన అన్నాడు మాట, అయ్యా నా యొక్క పుణ్య విశేషం ఏమిటో కానీ వనరన్నయ్య దిక్క నాది కవులు ఉదయం పురాణాలు తెలుగు చేయటం నన్నయాది కవీశ్వరులు అంతా కూడా పురాణాలన్నీ అనువాదం చేస్తూ మత్ పురాణ సభాధిక్యము దాని ఎట్టిదో, నా పురజన పుణ్యం ఎటువంటిదో, భాగవతం జోలికి రాలేదు వాళ్ళు. నన్నయ్య భారతం రాశాడు, చిక్కని భారతం రాశా, కానీ నన్ను భాగవతం జోలికి వాళ్ళు రాలా. మత్ పురాణ సభాధిక్యత ఏమిటిదో భాగవతం తెలింగించరు, దాని జోలికి పోలేదు కాబట్టి దీన్ని తెలింగించి నా పురజన్మ పుణ్యం చేసుకుంటానన్నాడు పోతన గారు. ఆనాటి ఈనాటి దాకా భాగవతం అంటే పోతన భాగవతం మాత్రమే ప్రచారంలో ఉంది, వ్యాస భాగవతం మహానుభావుడికి మాత్రమే అర్థమవుతుంది. అంచేత ఈయన ఏమంటారంటే, ఈ మహానుభావుడు కామదం మోక్షదంచే వేద ప్రదమితం, వేదార్థం యొక్క సారాన్ని మీకు అర్థం కావాలి అంటే పురాణాన్ని చదివి తీరాల్సిందే. సర్వాగమ రసామయం ముక్షూణాం సాప్రియం వ్యాసమతమాసమం పురాణం సుఖాయపుత్ర మహాత్మ. భాగవతాన్ని రచించిన వ్యాసవారు ముందు ఎవరికి చెప్పారండి? శుక్రవారికి చెప్పారండి. వ్యాస మహర్షి సుఖయోగి, శబ్దంలో తేడా చూశారండి. వ్యాస మహర్షి సుఖయోగి, మనోభంగాలు చెందుకున్నాడు ఆ మహానుభావుడు జన్మత. ఆ జన్మ వైరాగ్యం గలవాడు వ్యాస ఎవరు ఎవరు శుక్ల శ్రీ శుక్లవారు. అంతేతే సుఖవాక్ అమృత విందవే, శుక్రుడు యొక్క నోటి మనం వచ్చింది భాగవతం అంటే మొట్టమొదటి విన్నవాడు శుకులండి. శుక్ల పరీక్షలు వారికి వినిపించారండి. అంతేత వ్యాసకృతాధిపతం పురాణం వైరాగ్యుక్తాయ పడితం వై, ఎలాంటి వాటి శుక్లవారంటే వైరాగ్యంతో కూర్చినవాడు అండి. అంతేతే విద్యాపకాన గిరిస్వాముల ఆశ్రమానికి సుఖబ్రహ్మాశ్రమం పేరు పెట్టారు. విజ్ఞాన చైవారాణ సంభవాయ సుతమ్మయా తత్ర యథాగృహీతమార్థ శ్వాస ముఖ్యమంత్ర. శుక్లవారి ద్వారా వ్యాసవారి ద్వారా నేను విన్నాను, నేను మీ అందరికీ చెప్తాను సుమా. పురాణం గుహ్యం సకలం సమేతం గురో ప్రసాదా కరుణాధేశ్చ, సద్గురోత్ కరుణా వినా కరుణా కరుణయా వినా, సద్గురు కటాక్షం లేందే. భారతీయ మహాస్వామి వారు వరంగల్లో ఉపన్యాసం చెప్తూ శంకరమఠ ప్రతిష్టాపన సమయంలో రోజు ప్రార్థన శ్లోకం చేయమన్నారు నన్ను. విద్యాతీర్థమహం వందే సర్వ విద్యా విశారదం భారతీయ పురుషాకారం భారతీయ తీర్థమాశ్రయ అని శ్లోకం రాసి రోజు పాడేవాడిని. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, కో గురు, గురు అంటే ఎవరు? అధిగత తత్వ శిష్యహితాయ ఉచిత సతతం. గురువు అంటే ఎవరట? తత్వాన్ని తాను తెలిసి ఉన్నవాడే ఉండాలి, తను ఏం చెప్పాలని తెలియకపోతే ఇంకా ఆయన ఏం చెప్తాడండి? శిష్యహితాయ, తన శిష్యుడు అంతవాడు కావాలని కోరుకోవాలటండి. అంతేగాని చెప్పేస్తే ఇంకెవరు పిలవరేమో అనుకుంటే వాడు గురువు కాదని చెప్పారు ఆచార్య స్వామి వారు, భారతీయ మహాస్వామి వారు. అలాగా ఈయన ఏమన్నారన్నమాట అండి, ఆయన ఈ వ్యాసవారు ఏమంటున్నారన్నమాట, గురోప్రసాదాత్, గురువు నామ తండ్రి, గురువు నామ గురువు ఇత్యర్థః. మనకి వేద విజ్ఞానం ప్రసాదించే మోక్ష మార్గాన్ని ప్రవేశపెట్టేవాడు గురువు అన్నమాట. జన్మ సంస్కారం చేత రుణమానబంధం వచ్చినవాడు తండ్రి అన్నమాట అండి. గురోప్రసాదాత్ కరుణాధేశ్య సుదేన పుష్ట సకలం జగాద దైవాయన స్థల పురాణ గుహ్యం, అయో నిజేన అద్భుత బుద్ధివైన సుతం మయా దత్తమహాప్రభావం శ్రీమద్భాగవతాం శ్రీమద్భాగవతామరాంఘ్రిత ఫలాసాదాధనాసుత్తమాహ. భాగవతం అనే రసాన్ని ఆస్వాదించండి అయ్యా భక్తులారా. సంసారార్ణవ దుర్విగాహ్యశలం సంతర్తు కామశుఖ. శుకవారు పుట్టిన వెంటనే వైరాగ్యం వచ్చేసిందండి ఆయనకి, వచ్చేసి వైరాగ్యంలో గెలిపాడు ఆయన. అంతటి వాడిని వ్యాసులవారు గృహస్థాశ్రమం ప్రవేశపెట్టాడు. క్షణంలో ఆయన మారిపోయాడు, కొంతకాలం చేసి మరీ వెళ్ళిపోయాడు వ్యాసులవారు. శుక్రవారు చెప్తున్నాను అన్నమాట, నానాఖ్యాన రసాలయం త్రిపుతై ప్రేమాశ్రమద్భుతం తత్సుత్వాన్ని విముక్తి కథయా దేవం విశక్తిత. కనుక నాయన ఈ యొక్క ఈ పురాణాన్ని వ్యాజేన అపి శృణోతి పరమం, ఏమి పని లేకుండా ఉంది మేము వింటామన్నా పుణ్యం వస్తుందండి. వ్యాజం అంటే కారణం చేత వింటారు వాళ్ళని కూడా. భుక్త్వా భోగలాపమత్రిపురం దేహావసానే చలం. భాగవతం 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 అనుకుంటే చాలటండి, దేహావసానంలో మోక్షం వచ్చేస్తుంది. యోగి ప్రాజమాప్యాద్ భగవతీ నామాంకితం సుందరం, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడ యొక్క నామంతో కూడినటువంటి భాగవతాన్ని వినడం వల్ల మోక్షాన్ని పొందుతారు సుమా మానవులంతా కూడా. యా నిర్గుణ హరిహరాభిరప్యలభ్య, నిర్గుణ పరమేశ్వరి నిర్గుణస్వరూపిణ పరమేశ్వరి ఆవిడ సా తస్య చిత్తగుహరే ప్రకరోతి భావం, మన మనస్సు అనే గుహరంలో గుహలో శాశ్వతంగా ఉండుగాక. ఎం సంశ్రమతం తు స్వతీ పురాణం సంప్రాప్త్యమానుషభవం కళసకలాంగయుక్తం పాతం భవర్ణ జలాతరాయకారం సంప్రాప్త్యమాచకమోహన శృణోతి మూఢోహం. ప్రతి ఆశ సాంప్రదాయంలో ప్రతి కథ మనకి సంసారం నుంచి రక్షింపడం కోసమే చెప్పారండి. ప్రతిదాని సారాంశం అదే అన్నమాట అండి. కనుక రాజి సుమశాతం చ పరాపదానం, విరాగి కావాలి, చూసే వస్తువు మీద యక్షభావం కలగాలి. సో రాగి అన్నవాడు అనురాగంతో ఉంటాడు, విరాగి భందఛేదం చేసుకుంటాడు. కనుక నష్టకృత్వం సుండదే భూమంద బుద్ధి. అయ్యా మరి ఓ మాట వింటే సరిపోయింది కదండి, నష్టమే ఉంది దానివల్ల, వినండి దేవి భాగవతాన్ని అని వ్యాసుల వారి యొక్క శిష్యుడు సుత్రవ సమీకారి మహర్షులు చెప్పారండి. రేపు రాత్రి నుంచి ఘట్టాలన్నీ వస్తాయి. ఈరోజుకి యొక్క అభిభాషణ భాగవతము ప్రవేశిక ఫలితం చెప్పడం జరిగింది. నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో జగద్గురు చరణారవిందాభ్యాం నమః.